ఈ ఐదవ మనువు పేరు రైవతుడు. ఈయన చరిత్ర చాలా గొప్పది. ఈ కథ వింటే జాతక దోషాలు తొలగుతాయట. ఒక్కొక్క కథకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే కథ ఉందే గ్రహదోషాలు, అపశకున దోషాలు ఇలాంటి వాటిని తొలగిస్తాయి. మానవుడు అన్నాక ఏదో నక్షత్రంలో పుట్టక తప్పదు, ఏదో సమయంలో గ్రహదోషాలు ఉండక తప్పదు. ఏలినాటి శను, అర్ధాష్టమ శను, ఇంకో శను, లేకపోతే కుజదోషము, లేక బుధుడో బృహస్పతో సరిగ్గా చూడకపోవటము, సూర్యానుగ్రహం లేకపోవటము, ఇవి ఉంటాయిగా. ఈ దోషములను తొలగించుకోవడం కోసం పూర్వం ఈ ఘట్టాన్ని పారాయణ చేయించుకునేవారు. మా చిన్నప్పుడు కూడా మార్కండేయ పురాణాన్ని ఎందుకు పారాయణ చేయమన్నారంటే ప్రత్యేకంగా గ్రహదోషాల కోసం. పిల్లలు సక్రమంగా మాట వినకపోయినా, లేక ఆయువు తగ్గిపోతుందనుకున్నా, ఒక్కొక్కప్పుడు ఏ పూర్వజన్మ కర్మ వల్ల అనారోగ్యాలు వచ్చి ప్రాణం పోయే స్థితి వచ్చిందనుకోండి, అకాల మరణం వస్తుందనుకోండి, అప్పుడు ఈ కథ వింటే అకాల మృత్యువు తొలగిపోతుందట, మానవుడికి ఆయువు పెరుగుతుంది. అంత గొప్ప కథ అన్నమాట. పూర్వం వృతవంతుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. వృతవంతుడన్నా వృతవాక్కన్నా ఒకటే, వృతవాక్యే వృతవంతుడు అవుతుంది తెలుగులోకి వచ్చేసరికి, తత్సమంలోకి వచ్చేసరికి. వృతవంతుండను సంయమి సుతహీనత్వమునుండ. పూర్వం వృతవంతుడని పేరు కలిగిన ఒక ఋషీశ్వరుడు తల్లిదండ్రులను ఎంతో భక్తితో సేవించి వారు చెప్పినట్టే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. పూర్వం అసలు పౌరోహిత్య వృత్తిలో ఉన్న వాళ్ళకే పిల్లనిచ్చేవారు, లేదా అర్చకులకి మాత్రమే పిల్లనిచ్చేవారు, వేద పండితులకి ఇచ్చేవారు. ఏమొచ్చిందో ఈ కలియుగంలో బంగారంలాగా చదువుకున్నటువంటి పురోహితులకు అర్చకులకు పిల్లనివ్వడం మానేశారు. ఇది కలియుగంలో దౌర్భాగ్య స్థితి అండో. ఇది అసలు ఎంత పవిత్రమైన వృత్తి అండి. పౌరోహిత్యం అంటే ఎంతోమందిని రక్షించే వృత్తి అది. అందువల్ల జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే వీలున్నంత వరకు పురోహితులకి పిల్లనివ్వడానికి ప్రయత్నించండి. ఇదేదో నేను మెరమెప్పుల కోసం చెప్పట్లా, శాస్త్ర ప్రకారం చెబుతున్నాను. ఒక పురోహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం బాగా వస్తుంది. ఈ పరికమాల ఉద్యోగాల కంటే పౌరోహిత్యం చాలా గొప్పది, అర్చకత్వం ఇంకా చాలా గొప్పది. అటువంటి వాళ్ళకి వేద పండితులకి పిల్లలనివ్వండి. ఇచ్చారంటే అటువంటి వాళ్ళు విష్ణువుకి కన్యాదానం చేసిన మహాఫలితం పొందుతారు. చచ్చిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ముక్తి పొందుతారు, ఈ పిల్ల ముక్తి పొందుతుంది. వాళ్ళకి పిల్లలు ఇవ్వటంలా, వాళ్ళని తక్కువ తీసుకుంటారు, శుభ్రమైన జీతం వస్తుంది వాళ్ళకు కూడా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, పౌరోహిత్యం చేసినప్పుడు కాసేపు పంచి కట్టుకుంటారు, 24 గంటలు వాళ్ళు ఏం పంచే కట్టుకోరు. అరే పౌరాణికులు నేను, మేము కూడా అమెరికా పెడితే టిప్ టాప్గా ప్యాంటు షర్టు వేసుకోవట్లేదు. ఎట్టి నిన్న మొన్నటిదాకా పురాణాలు చెప్పిన వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ప్యాంటు షర్టు, ఇని షర్టులు, టీ షర్టులు, కాఫీ షర్టులు వేసుకుని తిరిగారు, ఏం మొహమాటం లేదు. కాబట్టి ఇక్కడ కూర్చున్నంతసేపు ఈ పంచి కట్టుకున్నారు కదా గురువుగారు, విమానంలో కూడా పంచే కట్టుకుంటారు అనుకోద్దు. ఈ పంచిలోనే కాదు, ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు పంచితో పాటు ఏ కంచైనా వేసుకుంటాం. కాబట్టి హాయిగా వాళ్ళని పోషించండి. కొంచెం బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, కాస్త ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా వీళ్ళు 1000 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారండి. నిజం చెప్పాలంటే మంచివాళ్ళు వాళ్ళు, వాళ్ళకి భక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. ఎక్కడో ఎవడో ఒకళ్ళు లోపం పట్టుకుని ఇంక అందరికీ అది అంటగట్టకండి. కాబట్టి దయతో ఇది విన్నటువంటి వాళ్ళు అందరికీ ప్రచారం చేసి గురువుగారు చెప్పారనుకోండి. ఒకటి చెప్పనా, చచ్చి చెడి నెలకి 1000కి 2000కి చెత్తా చెదార పనులు చేసే ఉద్యోగం చేసేవాడికి ఏమో పిల్లనిస్తున్నారు. వాడేమో ఆ ఉద్యోగం చేయలేడు, పోషించలేడు, చివాట్లు తింటూ ఉంటాడు. అక్కడికి వెడితే వీళ్ళు ఇతరులకు దండం పెట్టాలి. అదే చక్కని పురోహితుడో ఒక అర్చకుండా పెళ్లి చేసుకుంటే ఆ పురోహితుడితో పాటు ఈవిడికి కూడా కాళ్ళకి దండం పెడతారు, అమ్మగారు అంటారు. అక్కడేమో బొమ్మ, ఇక్కడ అమ్మ. అక్కడికి వెడితే నువ్వు దక్షిణ ఇవ్వాలి, ఇక్కడికి వస్తే నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఎంత విలువ వస్తుంది. అందువల్ల కొంచెం నేను చెప్పానని మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి, ఇది సందేశం అందించండి. పరమేశ్వర పరమేశ్వర అంటారు, నిరంతరం మహాదేవ అంటారు శివాలయం అర్చకులు. రామ కృష్ణ అని ఎంతో గౌరవంగా చూస్తారు ఆ రామాలయం అర్చకుడు. తల్లి శారదా పహిమ అంటాడు ఈ శారదా పరమేశ్వరి అర్చకుడు. ఇలా అందరూ సమయానికి వాళ్ళ వాళ్ళ దేవతలు అర్చన చేసుకుంటారు. మీరు చూడండి ఇక్కడ ఒకసారి నేను చెబుతున్న దాంట్లో అతిశక్తి లేదు, మీకు తెలుస్తూనే ఉంది కదా, నా ఒక్కడ అనుభవం కాదు కదా. చక్కని గోశాల, చక్కని ఆలయములు, చక్కని వ్యవస్థ, నిరంతరం పురాణాలు జరుగుతున్నాయి. ఎవడొచ్చినా రాకపోయినా చెప్పుకుపోయాయని కూడా ఒక ఆయన పాపం ఉన్నారు. ఎంత యతీశ్వరుడండి ఆయన, ఒక వ్యక్తి విన్నాడా లేదా హాయిగా నేను పరమేశ్వరికి చెబుతానని వెళ్ళిపోతున్నాడు ఆయన కూడా. ఏం నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో సప్తాహం చేస్తున్నారట, అది అయిన తర్వాత ఇంకో నవాహం చేస్తారట, ఇలా నిరంతరం జరుగుతోంది. రేపు దసరాల్లో పంచమి నాడు అవధానం పెట్టారు నాది. రేపు అక్టోబర్లో దసరా నవరాత్రుల్లో 5వ రోజు పంచమి నాడు గురువుగారు మీరు వచ్చి అవధానం చేయండి అన్నారు హరిగారు. అంటే ఒక అవధాన సేవ కూడా చేయిస్తున్నారు. పాప ఆయన మనస్సు ఏంటంటే తపశ్శక్తికి తన జీవితం వ్యర్థం చేయకుండా కాలక్షేపంతో అందించాలని, అంటే జీవితం పరికమాల కబుర్లతో వ్యర్థం అవడం ఎందుకు, పవిత్ర కథలతో గడపాలని కోరికతో ఇన్ని పురాణాలు చెప్పిస్తున్నారు. ఆలయాలు అర్చకత్వాలు, పౌరోహిత్యాలు, దానాలు, ధర్మాలు, గోశాలలు, పురాణ ప్రవచనాలు, ఇన్ని కార్యక్రమాలతో, ఇంత కార్యక్రమ వ్యవస్థతో కూడినటువంటి అవస్థ అంతా ఒక్క వ్యక్తి భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తున్నారు ఆయన. హీ ది ఓన్లీ పర్సన్ హరిప్రసాద్ గారు. నేను చాలామందిని చూశాను కాబట్టి చెప్తాను, చాలా చోట్ల ఆలయాలు చేయటం వేరు, ఇంత శ్రద్ధగా ఇంత నిష్టగా చేయడం చాలా కష్టం అన్నమాట. పైగా ఎక్కడ ప్రాంతీయ భేదం లేదు, ఆయనకి కులవత భేదం లేదు, పక్షపాతం లేదు, అందరినీ సమానంగా గౌరవించడం. ఒక్కో చోట అండి ఓ రెండు సార్లు లేక మూడోసారి మా ఊరువాడు కాదు ఆయన ఫలానా చోటవాడు అండం. పౌరాణికులకి ప్రాంతీయం ఏంటి, వాడి మొహం ఉత్తర భారత్కి వెళ్ళినా అది నాదే, తెలంగాణ నాది, ఆంధ్రం నాది, మేము అందరికీ చెందినవాళ్ళం. ఉదార చరితానంతు వసుదైక కుటుంబకం. అజ్ఞానుడు గురువులకు కూడా ప్రాంతీయ భేదాలు పెడితే ఇక అజ్ఞానుడు ఎవడు బాగుచేయలేడు. అటువంటి రవ్వంత భేద భావం లేని ఆ పుణ్యాత్ముడి కుటుంబం ఎప్పుడూ పరంపరగా అభివృద్ధి చెందుగాక. అందువల్ల ఎందుకు చెప్తానంటే, మహానుభావుడు వ్రతవంతుడు, ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే ఒక పురోహిత వ్యవస్థ నిలబెట్టండి అని చెప్పడానికి చెప్తాను. వ్రతవంతుడు ఒక ఋషి, ఆయన పురోహితుడు, అర్చకుడు, జ్ఞాని, వేద పండితుడు, అటువంటి వాడిని ఏరి కోరి ఒక ఆవిడ వరించింది. పూర్వం అలాంటి వాళ్ళని పుణ్యాత్ములు వరించేవారు. మీరు ఎక్కడన్నా చూడండి, ఆ వృతవంతుడికి అదృష్టవశాత్తు ఉత్తమురాలైన భార్య కూడా దొరికింది. ఆ ఇద్దరు ఎంతో హాయిగా ఆనందంగా కాలక్షేపం చేశారు, సంతోషంగా బతికారు, ఎప్పటికీ పిల్లలు పుట్టలేదు. దాంతో ఆయన ఎన్నో ఉపాసనలు చేశాడు, అనేక పారాయణలు చేశాడు. చిట్ట చివరికి ఏ జన్మకర్మమో ఆయనకు ఒక కొడుకు పుట్టాడ. సుతుడొక్కడు రేవతియను నక్షత్రముతు దినతనికి జన్మించుటయును నతడు ముదమునన్. మొత్తం మీద అతనికి పెళ్ళైన చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుట్టాడు. రేవతి నక్షత్రం చిట్ట చివరి పాదంలో పుట్టాడు ఆ కుర్రాడు. అలా పుట్టగానే వీళ్ళెంతో ఆనందం పడిపోయారు. ఆహా, రేవతి నక్షత్ర కనిష్టపాద సంజాతుడైన ఈ కుర్రాడు భలే ఉన్నాడు అని అనుకుని వాడికి సుశీలుడు అని పేరెట్టారు. జాతకృత్యాలు చేశారు, వాడికి చేయవలసిన కర్మకాండలు చేశారు. బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టారు, అడుగులు వేస్తే అరిసెలు పంచిపెట్టారు, పాకితే పాకుండలు పంచిపెట్టారు. ఏం కావాలంటే అవి, ఎన్ని ఉండలు కావాలంటే అన్ని ఉండలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక ఈ కుర్రాడిని చక్కగా పెంచారు. కుర్రాడు కూడా అందంగా ఎర్రగా ముద్దుగా బొద్దుగా పెరిగాడు. ఉపనయనం కూడా అయ్యింది, పెళ్ళి కూడా చేశారు. అప్పటిదాకా బాగానే ఉన్న వీడు పెళ్ళి అయిన దగ్గర నుంచి దుర్వ్యసనాల పాలైపోయాడు. కర్మ ఒక్కొక్కడి కర్మ అది అరుదుగా అప్పుడప్పుడు కొంతమంది యోగం వల్ల వాడికి వ్యసనాలు వచ్చాయి. ముందు మద్యం అలవాటయ్యింది, తెగ తాగేయడం మొదలెట్టాడు. ఈ తాగుడు మైకుల్లో ఊరవతల ఒక దౌర్భాగ్యురాలు ఒక కిరాతక స్త్రీ కనపడింది. అది ఒక బోయ స్త్రీ. బంగారం లాంటి భార్య ఇంట్లో ఉండగా, సౌందర్యవతి అయిన భార్య నవయౌవనవతి ఇంట్లో ఉండగా, మద్యపానలోలుడై ఒక తొత్తుని, తొత్తు అనే శబ్దం వరకు అడవుల్లో పచ్చి మాంసం తినే కిరాతక స్త్రీ, అటువంటి స్త్రీని వరించాడు. ఆ కిరాతక స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నువ్వు నల్లగా ఉన్నావు, నాకు నలుపు అంటే ఇష్టం అన్నట్ట. అదేంటే ఎర్రగా బంగారం లాంటి ఆవిడ మీ ఇంట్లో ఉంది కదా అంటే, ఏమో బోడి ఎరుపు, అది పాలిపోయిన ఎరుపు, చిచ్చిచ్చిచ్చి రోగిష్టి ఎరుపు అన్నట్ట. కొంతమంది దురదృష్టి జీవులు ఎలా ఉంటారంటే, సహజంగా ఎవడన్నా ఎంత నల్లగా ఉన్న దౌర్భాగ్యుడైనా వాడి శరీరం ఏమో దునపోత శరీరంలాగా గౌడిగే చర్మంలో ఉన్నప్పటికీ తెల్లగా లేదు అమ్మాయి అంటాడు. వీడు తెల్లగా ఉన్న భార్య వద్దు, నల్లగా ఉన్నది కావాలన్నట్ట, దాని వెంట పడ్డాడు. నీ భార్య చంద్రబింబం లాంటి ముఖంతో ఉందంటే నాకెందుకు చంద్రబింబం, నీ గుంటల లాంటి ముఖం నాకు ఇష్టం అన్నట్ట. ఎంత ముక్కు ఉండేది ఆవిడికి, పొడుండొక్కులాగా. ఆ ముక్కు పొడుగుడొక్కైనా ఆ ముక్కే ఇష్టం అన్నాడు. ఆ జుంజురు వారినటువంటి జుట్టు, గరుకుగా ఉండే ఏతాకుల్లో ఉండే ముళ్ళపంది ముళ్ళల్లో ఉండే జుట్టు ఇష్టపడ్డాట, వెంటబడ్డాడు. పాపం మొదట్లో అది వద్దంది, పవిత్ర వంశంలో పుట్టావు, నా వెంటబడితే భ్రష్టుడు అవుతావంటే చచ్చచ్చే నాకు ఇదే కావాలన్నట్ట. అయితే ఓ పని చేయాలి, నీ పెళ్ళాన్ని తన్ని, ఆ డబ్బంతా పడిపోతే నాకు ఇస్తావా అంది. భార్యని తన్ని డబ్బిమ్మంటే వీడు వదిలేస్తాడేమో అని ఆవిడ అనుకుంటే, వీడి నిజంగానే భార్యను చితక్కొట్టి ఆవిడ బంగారు నగలు ఆవిడ ఆస్తంతా పట్టుకొచ్చి దీని దగ్గర పోసాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలా, తిట్టాడు, కొట్టాడు, శుభ్రంగా ఆస్తంతా పట్టుకొచ్చి దాని మొహాన పోశాడు. దాంతో తిరగడం మొదలెట్టాడు. అదేం కర్మయోగమో కానీ ఈ దౌర్భాగ్యుడు ఆ పని చేయగానే, ఆ మునీంద్రుండు దీర్ఘరోగాభిభూతుడయ్యే తత్సతి కుష్ఠరోగార్తయ్యే పాప ఈ ముని ఈ వృతవంతుడు ఈ కొడుకు పని చేసిన వెంటనే ఏదో మానసిక రోగం పొందాడు, దీర్ఘ రోగం పట్టుకుంది, దగ్గు మొదలైన ఆయాసపు రోగాలు పట్టుకున్నాయి. ఇక వాడి తల్లి కుష్ఠరోగం పొందింది. ఒకేసారి తల్లిదండ్రులిద్దరికీ రోగం వచ్చింది. రోగం వచ్చినా వీడు పట్టించుకోలేదు. భార్య ఏడుస్తుంటే పుట్టింటికి పొమ్మన్నాడు. ఇదిగో ఈ నీచ స్త్రీతో వెళ్ళిపోయాడు. చివరికి భార్య గుండెలు బాదుకుని ఎంతో ఇష్టపడి చేసుకున్నటువంటి మొగుడు ఇతడు నన్ను విడిచిపెట్టి నాస్తి అంతా పట్టుకెళ్ళి ఒక నీచ స్త్రీకి ధార పోశాడు, తాగుబోతయ్యాడు, ఇటువంటి మొగుడితో నేను బ్రతకలేనని ఆత్మహత్య చేసి చచ్చిపోయింది. కొడుక నీచుడయ్యాడు, కోడల ఆత్మహత్య చేసుకుంది, ఆస్తి మొత్తం నాశనం అయిపోయింది. దాంతో ఈ ఇద్దరు మనోవ్యాధి పెట్టుకున్నారు. ఇతనికి అసలే రోగం వచ్చింది, అతని భార్య కుష్ఠరోగం వచ్చింది, ఇప్పుడు మనోవ్యాధి కూడా వచ్చింది. మనోవ్యాధికి మందు ఉండదు, మానసిక రోగానికి మందు ఏమిటి, శారీరక రోగాలకు మందులు ఉంటాయి. కానీ దాంతో గిలగల్లాడిపోయాడు ఆయన. అప్పుడు ఆయన మనస్సులో అనుకున్నట్ట, పుత్రుడు పుట్టమి మేలు కుపుత్రుడు జన్మించు కంటే పురుషునకును దుష్పుత్రుడు దహించు నిజ చారిత్రాగ్నిని తండ్రి మనము రేయును పగలు. పిల్లలు లేకపోతే లేరని ఏడుస్తాం, కానీ ఇలాంటి దౌర్భాగ్యుడైన కుమారుడు పుట్టడం కంటే అసలు పిల్లలు లేకపోవడమే మంచిది. ఈ కుపుత్రుడు, ఈ నీచపుత్రుడు, ఈ దౌర్భాగ్యుడు, ఈ వ్యసనముల మీద ఆసక్తి కలిగిన వాడు పుట్టిన క్రితం మేము ఎంతో సుఖంగా ఉన్నాం, వీడు పుట్టాడు మమ్మల్ని కిట్టేలా చేస్తున్నాడు. ఇలాంటి దౌర్భాగ్యుడు ఎదుగు పుట్టాడు అదే చరిత్ర అనే అగ్నిని పాడు చేస్తున్నాడు, మా వంశం పాడు చేస్తున్నాడు, ఆస్తి తగలబెట్టాడు. ఆస్తి, ఆరోగ్యం, కీర్తి మొత్తం అంతా నాస్తి. వీడు పుట్టాక మాకు తగిన శాస్తి అయ్యింది. స్వర్గంలో ఉన్న పితృదేవతలు వీడి వల్ల నరకానికి తిరిగి వచ్చేస్తున్నారట. ఇంట్లో ఒక దౌర్భాగ్యుడు పుడితే, వంశం పాడు చేస్తే స్వర్గంలో ఉన్న 7 తరాల వాళ్ళు మళ్ళీ నరకంలో పడతారట. అందుకే వంశంలో ఒక దౌర్భాగ్యుడు పుట్టకూడదని కోరడానికి గల కారణం అదే. ఒక దౌర్భాగ్యుడు వంశంలో పుడితే ఎక్కడో 7 తరాల క్రితం స్వర్గంలో ఉన్న పుణ్యాత్ములు కూడా వీడి వల్ల ఆ స్వర్గం విడిచిపెట్టి నరకంలో పుడతారు. అంత నీచుడు పుడితే ఏదో చిన్న చిన్నగా పర్వాలేదు, కానీ నీచాతి నీచులు ఇక దుర్వ్యసనముల పరాయణులు అయిపోయినటువంటి వాళ్ళు మహాత్ములు కూడా స్వర్గం నుంచి నరకంలో పారేస్తారు. సరే, చేసిన పాపానికి వాడు ఎలాగో నరకానికి పోతాడు, వాడితో పాటు మా పితృదేవతలంతా తిరిగి నరకంలోకి వచ్చేస్తున్నారు. నేను నా పైన 6 తరాల వాళ్ళు ఎంతమంది వీడి వల్ల భ్రష్టులం అవుతున్నాం. ఇటువంటి దుస్సుతుణ్ణి భరించడం చాలా కష్టం. ఎలా పుట్టాడో ఈ నీచుడు? మేము కూడా మంచివాళ్ళమే, మేము యజ్ఞాలు చేసిన వాళ్ళమే, మేము ఎప్పుడు దీపారాధనలు చేసిన వాళ్ళమే, అర్చనలు చేసిన వాళ్ళమే, ఉత్తములమే. ఈ ఉత్తమ వంశంలో ఇలాంటి వాడు ఎందుకు పుట్టాడు? అప్పుడప్పుట్ట గొప్ప గొప్ప వంశంలో ఒక దౌర్భాగ్యుడు పుడతాడట. ఆ దౌర్భాగ్యత్వం మాకెందుకు వచ్చిందని ఏడ్చాడు ఆయన. ఏం చేయాలో తెలియక మానసిక బాధ పొందుతూ ఎప్పుడూ కూడా తన కోసం, స్వార్థం కోసం యజ్ఞాలు చేయటం ఆయనకి ఇష్టం లేదు. లేకపోతే ఆయన యజ్ఞం చేస్తే ఈ కొడుకు మారేవాడే, తపశ్శక్తి కలిగిన వాడు, ఋతవాక్కు సామాన్యుడు కాదండో. ఆయన పేరు ఋతవాక్కు, అంటే రుజువైన వేద సంబంధమైన వాక్కు కలిగిన వాడు. ఆయన ఆ అంటే ఊ అంటే గ్రహాలు కూడా ఆయన మాట వింటాయి. తన స్వార్థము కోసము తన వేదశక్తిని ఉపయోగించుకోకూడదనే కోరికతో ఉండడం వల్ల ఆయన తనను తాను రక్షించుకోలేదు. అదృష్టవశాత్తు దగ్గరలోనే గర్గుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉన్నాడు. గర్గాచార్యుడు అంటే ఇంకా వేద పండితుడే కాదు, జ్యోతిశాస్త్రవేత్తల్లో గొప్పవాడు. జ్యోతిశాస్త్రులకెల్లా మేటరివి తేజోమూర్తి వాశాంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడ వాకర్నింపు నా పలుకు అని మనకి భాగవతంలో అంటాడు నందుడు గర్గుడి గురించి. గర్గుడు కృతయుగం నుంచి ద్వాపరయుగం చివరిదాకా యాదవులకు కులపురోహితుడిగా ఉన్నాడు ఆయన. జ్యోతిశాస్త్రవేత్తల్లో మహాపండితుడు, జ్ఞాని. ఆయనకి తెలియంది లేదు భూత భవిష్యత్ వర్తమానములన్నీ కరతలామలకం. అటువంటి గర్గాచార్యుడు దగ్గరలో ఉన్న అడవిలోకి వచ్చాట. అది తెలిసింది ఋతవాక్కుకి. అందుకని పరుగు పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి స్తోత్రం చేసి ఆయన పాదాల మీద పుష్పాలు పెట్టి తల పెట్టి నమస్కరించి తర్వాత మెల్లగా, మహాత్మా ప్రస్తుతం నేను అశాంతితో ఉన్నాను, విషణ్ణ మనస్కుండై ఉన్నాను, నా మనసంతా పాడైపోయింది, అందుకే శాంతి కోసం మీ దగ్గరకు వచ్చాను అనగానే నాకు తెలిసి నువ్వు ఎందుకు వచ్చావు, మొహమాట ఎందుకు అడుగు అన్నాడు ఆయన. నేను ఒక పవిత్రమైన స్త్రీని పెళ్లి చేసుకున్నాను, నేను సంధ్యావందనాది కార్యక్రమాలు నిత్యం చేసిన వాణ్ణి, ఉత్తముణ్ణి, నేనెరిగి ఈ జన్మలో ఒక్క తప్పు చేయలేదు, నా భార్య కూడా ఏ పాపము చేసినట్టు నాకు తెలియదు. మరి నాకెందుకు ఈ దౌర్భాగ్యుడిని కొడుకు పుట్టాడు? ఏదో పున్నామం అనే నరకం నుంచి రక్షిస్తాడని వీడి కోసం నేను జపాలు చేసి వీడి కంటే మాకెలా పుట్టాడు వీడు? నేనేం చేశాను? నా లోపమా, నా భార్య లోపమా? దుశ్శీలత్వానికి మా ఆవిడ చేసిన పొరపాట, నా పొరపాట అని అడిగితే ఆయన నవ్వాడు. ఇది ముని వల్లభ ఎవ్వరి దోషంబు కాదు, మీలో విను కారణంబు రేవతి కడపటన ఆవిర్భవించే ఈ పుత్రకుండా కీడు ప్రతుకతన దౌశీల్యముందే ఆతనినని చెప్పిన రుతవంతుడని తిరోషమెదజనింప నా ఒక్క కొడుకునకు ఈ అశుభము చేసే వెలయగా రేవతి వెరపులేక. అప్పుడు గర్గుడు చెప్పాడు, మునీశ్వర ఇది మీ ఎవరి తప్పు కాదు, నీ భార్యలో ఇంత కూడా లోపం లేదు, పాపం లేదు, దోషం లేదు, రోషం లేదు, ఇక నీలో అసలే లేదు. మీరిద్దరూ ఉత్తమోత్తములు, మీ వంశంలో అటు ఇటు కానీ ఎవరూ పాపాలు చేయలేదు. అయినా ఇటువంటి దౌర్భాగ్యుడు ఎందుకు పుట్టాడో తెలుసా? వీడు రేవతి నక్షత్రం చివరి పాదంలో పుట్టడమే ఇంతటికి మూల కారణం. నీ కొడుక్కి దరిద్రపు జాతకం, ఈ వ్యసనములు రావడానికి రేవతి నక్షత్రం. ఆ రేవతి నక్షత్రం నాలుగో పాదంలో వీడు ధనుర్లగ్నంలో పుట్టాడు. ఆ లగ్నంలో పుట్టడం వల్ల ఈ దరిద్రపు లక్షణాలు వస్తాయి. గ్రహాలు అప్పుడప్పుడు ఏమీ లేనివాడికి కూడా కష్టమిస్తాయి. దానికి ఉదాహరణ ఈ రేవతే. ఈ రేవతి చివరి పాదంలో ఈ కొడుకుని చూసింది. నీ కొడుక్కి నాలుగో పాదంలో పుట్టడం వల్ల, ఆ మేనరాశిలో పుట్టడం వల్ల వీడి కర్మ ఇలాగా కాలింది. వీడికి దుష్టబుద్ధి వచ్చింది. జాతక ప్రభావం తప్ప పాతక ప్రభావం కాదు. అనగానే వృతవంతుడు కనక ముందు చూడ, ఇంకేదో చెప్పబోతున్నాడు ఆయన. ఈ నక్షత్రంలోనే పుట్టడానికి కనుక అతను వాడి పాతకర్మ ఉంటుంది, అది చెప్పలేదు ఇంకా ఆయన. వాడు పూర్వజన్మలో కొన్ని పాపాలు చేసి కర్మగా ఈ నక్షత్రంలో పుట్టాడు. ముందు ఈయన ఏం చెప్పాడు? ఇది జాతక దోషం, మీ ఇద్దరు మంచివాళ్ళే, వాడికి కూడా కొంత పాపం ఉంది అనేదో చెప్పబోయేలోపే ఓసి రేవతి నాకు ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు. ఆ ఒక్క కొడుకుని మంచి గొప్పవాణ్ణి చేసి ప్రసిద్ధుడయ్యే వ్యక్తిగా చేసి వేద పండితుడిగా తీర్చిదిద్దుదామనుకుంటే నాకు వేదన కలగజేస్తావా, ఆవేదన కలగజేస్తావా? నీలాంటి దౌర్భాగ్యపు నక్షత్రాలు ఆకాశంలో ఉండకూడదు. ఈ దరిద్రపు నక్షత్రములు ఆకాశంలో చేరి ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కష్టాలు కలిగిస్తాయా అని పళ్ళు పటపట కొరికి, ఓసి నువ్వు ఆకాశం నుంచి డామ్ అనే శబ్దంతో కొండ మీద పడిపో అని చెప్పించేశాడు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? నువ్వు పైనుంచి కింద పడిపోనగానే అంతరేవతి నక్షత్రం గిర్రు తిరిగిపోయింది. చంద్రుడు పెండ్లామా పెండ్లామా అని చెయ్యి దోస్తూనే ఉన్నట్ట పైనుంచి. పెళ్ళం లేదు, గుండ్లాము లేదు, ఆవిడ గిర్రని గుండ్రంగా తిరుగుతూ వచ్చి ఇంత ముద్ద కింద మారి ఢామ్ అనే శబ్దంతో కుముద పర్వతం మీద పడిపోయింది. దాన్ని బట్టి రుతువాక్కు ఎంత గొప్పవాడో ఆలోచించండి. అలాంటి ఋషులు ఉన్నారు. వాడు తలుచుకుంటే గ్రహాలు అదుపు తప్పేలా చేస్తారు, గ్రహాలు కూలగొట్టగలరు, గ్రహాలని ఆగ్రహించి పడగొట్టగలరు, అనుగ్రహించి నిలబెట్టగలరు, నక్షత్రాలు కూడా గతులు తిప్పేలా చేయగలుగుతారు వాడు. అంతటి తపస్యాలే ఆయన. క్షణికోద్రేకంలో పడిపోనగానే రేవతి నక్షత్రం వచ్చి ఢామ్మని కుముద పర్వతం మీద పడిపోయింది. రేవతి ఇమ్మెయి పడుటయు ఆ విపినము వెలుగుతుండి నా దీప్తులచే రేవతి పడుట కుముదగిరి రైవత మన పరగ నిద్దరా వలయమునన్. రేవతి నక్షత్రం పైనుంచి పెద్ద శబ్దంతో కుముద పర్వతం మీద పడిపోయింది. అంత పెద్ద గ్రహం కింద పడకూడదు కనుక నక్షత్రం, ఆ గ్రహం గోళంగా మారిపోయి ఓ పెద్ద ఇనప గుండులా మారిపోయి పర్వతం మీద పడి కాసేపు మెరిసి మెరిసి క్రమంగా ఇనప గుండు మెరుపు ఆగిపోయింది. అది నల్లని మట్టి ముద్దగా మారిపోయింది. అంత పెద్ద నక్షత్రం రేవతి నక్షత్రం అంటే ఎంత ఉంటుందో తెలుసా? మన భూమికి 7 రెట్లు ఎక్కువ ఉంటుంది. అది నిజంగా రేవతి నక్షత్రం పైనుంచి కింద పడితే ఈ భూమికి 7 రెట్లు. అది పైనున్న నక్షత్రాలన్నీ మీకు అలా కనపడుతున్నాయో చిన్న చిన్న మిణుకు మిణుకుల్లాగా, అవి ఎక్కడో దూరంగా ఉండడం వల్ల అలా ఉంది. వాటి దగ్గరికి వెడితే తెలుస్తుంది. ఆ నక్షత్రాల్లో కొన్ని సూర్యుడి కంటే పెద్ద ఉన్నాయన్నారండి. వాటిలో కొన్ని నక్షత్రాలు, ఈ పైన కనపడుతున్న నక్షత్రాలు సూర్యుడి కంటే బాగా కాంతితో మెరిసి ఉన్నాయి. కాకపోతే సూర్యుడికి ఇంకా కొన్ని కోటాను కోట్ల యోజనాల దూరంలో ఉండడం వల్ల అవి మనకు అలాగ చిన్నగా మెణుక్కు మెణుక్కు అంటున్నాయి, తళుక్కు తళుక్కు అంటున్నాయి. అవి కనుక నిజంగా భూమి మీద పెడితే ఒక్క భూమి 5 నిమిషాల్లో బద్దలైపోతుంది. అందుకే ఆయన శాపం పెట్టగానే రేవతి నక్షత్రం రాలిపోతున్నప్పుడు ఓ పెద్ద ఎనక గుండంత వారి కింద పడింది. కాసేపు కాంతి ఉన్నది, ఆ కాంతి అదృశ్యం అయిపోయింది. రేవతి నక్షత్రం పడ్డం వల్ల ఆ రోజు నుంచి కుముద పర్వతమునకు రైవతక పర్వతం అని పేరు వచ్చింది. దానికి అప్పటి నుంచి రైవత పర్వతం అన్నారు. బలరాముడు అస్తమాటు క్రీడించేవాడు ఇక్కడే. ఈ రైవత పర్వతం అంటే ద్వారకా నగర వాసులకి చాలా ఇష్టం. ఆ రైవత పర్వతానికి సంవత్సరానికి ఒకసారి పూజించేవారు. ఆ పూజలో ఉండగానే అర్జునుడు వచ్చి సుభద్రను పట్టుకుపోయాడు. ఆ రైవత పర్వతం గుజరాత్ దగ్గర ఉంది, ఇప్పటికి కూడా అది చాలా గొప్పది, ద్వారకకి దగ్గర అన్నమాట అది. ఆ రైవత పర్వతం ప్రాంగణంలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో ఒక మహానుభావుడు ప్రముచుడు అని పేరు కలిగిన ఒక ఋషీశ్వరుడు ఉన్నాడు. ఆ ఋషీశ్వరుడు ప్రముచుడు అనేవాడు రైవత పర్వతమునకు ఇంచుమించుగా 1 మైలు దూరంలో పర్వతం యొక్క చర్యకి కింద పాదానికి 1 మైలు దూరంలో ఉన్న అడవిలో ఒక పర్ణశాల కట్టుకుని ఉంటున్నాడు ఆయన. ఆయనకి హఠాత్తుగా శబ్దం వినబడింది, కొంచెం పర్వతం కదిలినట్టయింది. ఏమిటబ్బా నా ఆశ్రమం అంతా కదిలిపోయేది ఒక్కసారిగా, నా ఆశ్రమానికి దగ్గర ఉన్న కుముద పర్వతం అంతా కదిలిపోయింది అని ఆయన అదేంటో చూడడం కోసమని ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతం దగ్గర ఓ పెద్ద ఇనప గుండులో ఉన్న రేవతి నక్షత్రం కనపడింది. అప్పుడు దేవతల ఆకాశం నుంచి, ఆహా ఋతవాక్ ఎంత గొప్పవాడు, రేవతి నక్షత్రాన్ని శపించి కింద పారేశాడు, అంత నక్షత్రం కేవలం 1 ఇనప గుండు కింద మారిపోయింది అని పొగుడుతూ ఉంటే అప్పుడు ఈయన దివ్య దృష్టితో కనిపెట్టాడు. ఓహో ఋతవాక్ అనే మహర్షి ఆగ్రహించి శాపం పెట్టడం వల్ల రేవతి పడిందనమాట. ఆ నక్షత్రం పడడం వల్ల కొండ కదిలిపోయింది, కొండ కదలడం వల్ల కొండకు దగ్గరలో ఉన్న ఆశ్రమం కదిలిపోయింది అనుకున్నాడు ఆయన. వెంటనే ఋతవాక్ దగ్గరికి వెళ్ళి, మహర్షి నీవు నీ భార్య పూర్తిగా ఆరోగ్యవంతులై ఈ క్షణమే దివ్యలోకాలకు వెళ్ళిపోవడం దీవించేట. ఎందుకని వాళ్ళు తమ శక్తిని స్వార్థానికి వినియోగించుకోరు, పైగా తొందరపడి నక్షత్రాన్ని చూపించాడు, దాంతో ఆయన శక్తి కూడా పోయింది. ఆయన మీద జాలిపడి వాళ్ళిద్దరిని బ్రతికుండగానే ఆరోగ్యవంతులు చేసి ఉత్తమ గతులకి పంపేశాడు. ఉత్తమ గతులు ఉన్నారు కానీ ఏ లోకమో చెప్పలేదు, దివ్యలోకాలకి పంపాడు. పంపి ఈ కొండ మీద రేవతి నక్షత్రాన్ని పరిశీలించాడు. ఆ రేవతి నక్షత్రంలో ఉన్న కాంతి ఏమైంది అని చూస్తూ ఉండగా ఆ కాంతి మెల్లగా 1 ముద్దగా మారొచ్చి కిందకు వచ్చి 1 అందమైన ఆడపిల్లగా మారిపోయింది. అంటే రేవతి నక్షత్రంలో ఉన్న జ్యోతి వెలుగు స్త్రీ రూపం ధరించింది. ఓహో రేవతి నక్షత్రంలో ఉన్న తేజస్సు నుంచి ఈ పిల్ల పుట్టింది, ఈ పిల్ల ఎవరో కారణ జన్మురాలు, ఎలాగో రేవతి నుంచి పుట్టిందిగా, దీనికి కూడా రేవతి అనే పేరు పెడదాం అని ఆయన ఏం చేశాడనమాట, ఆ రేవతి అని పేరు పెట్టి అమ్మాయిని తీసుకెళ్ళి ఇంటికి పెంచాడు. ఈ పిల్ల క్రమక్రమంగా నవయౌవనంలోకి అడుగు పెట్టింది. నాన్న నా పేరేమిటంది, నీవు రేవతి అమ్మ అన్నాడు ఆయన. ఆ రేవతీదేవి చారుతను ప్రభ రేవతి నామం గుణవలదికి నిడి ఆత్మాశ్రమోద్భూత యొగుట చేసి. తల్లి అనుకోకుండా అయోనిజవై నువ్వు కొండ మీద పుట్టావు, పూర్తిగా వివరం చెప్పలేదు ఆయన. ఏ తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేదు, ఇక్కడున్న కొండ మీద నీకుగా నీవు పుట్టావు, నీకు రేవతి అని పేరు పెట్టాను, నా కూతుర్లో పెంచుకుంటున్నాను. అంటే నేను నీ కన్న కూతుర్ని కాదా తండ్రి అంది ఆవిడ. వెరిదాన కన్న కూతురు కాకపోతేనే కన్న కూతురు కంటే మిన్న కూతురు వినువు, అంతలా ప్రేమగా పెంచాను, మరి నాకు పెళ్లి చేస్తావా అంది ఆవిడ. పెళ్లి చేస్తా, ఎవరినిచ్చి చేస్తావు, మంచి భర్తని ఒకటి వెతుకుతాను లేక కంగారు పడక, ఆ మాత్రం వెతకలేనా, భూలోకంలో ఉన్న వాళ్ళని బ్రహ్మలోకం దాకా పంపగలిగే శక్తి ఉన్న నేను నీకోసం మంచి భర్తను వెతుకుతాను అని వెంటనే ఏం చేశాడు ఆయన, అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళాడు. అగ్ని దగ్గరికి వెళ్ళి, అగ్నిదేవ ఈమె కారణ జన్మురాలు నీకు తెలుసు, దీనికెవ్వడు విభుడగు తెలియ చెప్పుమా, ఈ పిల్లని నేను చాలా ప్రేమతో శ్రద్ధతో పెంచాను పెద్ద చేశాను, ఇప్పుడు ఈ పిల్లకి పెళ్లి చెయ్యాలి. ఇటువంటి పిల్లకి సామాన్య మానవుడి నుంచి పెళ్లి చేయటం అధర్మం అవుతుంది, ఈమె జన్మ రహస్యం నీకు తెలుసు, అందువల్ల అడుగుతున్నాను, ఇంతకీ ఈ పిల్లకి ఎవరు భర్త అవుతారు, నీవు అగ్నివి, ఈ ప్రపంచంలో నువ్వు వెళ్ళలేని చోటంటూ ఉండదు, పైగా అగ్నిసాక్షిగా పెళ్ళవ్వాలి కాబట్టి నీ సాక్షే కావాలి ఈ పిల్లకి, ఎవరవుతారు ఈ పిల్లకి భర్త అని అడగానే ఆయన అన్నాడు, దుర్దముడు అని పేరు కలిగిన ఒక మహారాజు ఉన్నాడు, ఆయన స్వయంభూ యొక్క కొడుకు ప్రియవ్రతుడు, ఆ ప్రియవ్రతుడికి మనవడు. మనం ప్రారంభంలో చెప్పుకున్నాక మనువుల్లో స్వయంభూ అని మనువు ఉన్నాడు, ఆయనకి ప్రియవ్రతుడు ఉత్తానపోదుడు ఇద్దరు కొడుకులు, ప్రియవ్రతుడికి ఇద్దరు కొడుకులు, ఉత్తానపాదుడికి ఇద్దరు కొడుకులు. ఉత్తానపాదుడి కొడుకుల్లో ఒకడు ఉత్తముడు, ఒకడేమో ధ్రువుడు. ప్రియవ్రతుడి ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుక్కి మళ్ళీ దమితారాతి అని పేరు వచ్చింది. అతనికి కాళింది అనేటటువంటి భార్య. ఈ ఇద్దరికి దుర్దముడు అని ఒక కుమారుడు పుట్టాడు. ఆ దుర్దముడు ప్రస్తుతం భూమండలాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ దుర్దముడు ఈ పిల్లకి పెళ్ళవుతాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అతడు నీకు అల్లుడు అవ్వాలంటే అతని నోటి నుంచి నీ కూతుర్ని ప్రియా అని పిలవాలి. నీ కూతుర్ని నువ్వు కన్న కూతురి కంటే ఎక్కువగా పెంచుతున్నావు. ఆమెను గుడిసెలోనే అట్టే పెట్టు. ఆమె గుడిసెలో ఉండగా ఎవడు వచ్చి ప్రియా అని ఆవిడ్ని సంబోధిస్తాడో వాడే దుర్దమ ప్రజాపతి, అతడే నీ అల్లుడు, ఈ పిల్లకి భర్త. కాబట్టి నువ్వేం వెతకద్దు, దుర్దముడు ఎక్కడున్నాడు, దుర్దముడు ఎక్కడున్నాడు అని నువ్వేం పేపర్ ప్రకటనలు ఇవ్వక్కర్లేదు, ఏ ఛానల్లోనూ ప్రచారం చేసుకోక్కర్లేదు. సమయం వస్తే దుర్దముడే ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వస్తాడు. నీ కూతుర్ని ప్రియా అని పిలిచిన వాడే నీ అల్లుడని గ్రహించు అనగానే, అమ్మాయ్యా కూతురు కోసం అల్లుడిని వెతకవలసిన అవసరం కొంత తప్పించావు, లేకపోతే ఇప్పుడు ఆ దుర్దముడు ఎక్కడున్నాడో వెతకడం అదో పెద్ద పని కదా. ఆడపిల్లల్ని కనడం ఒక ఎత్తు, పెంచడం ఒక ఎత్తు, ఆ అమ్మాయికి మంచి సంబంధం చూడడం మరో ఎత్తు కదండి బాబు. దౌర్భాగ్యుడు ఎవడొస్తాడో ఏమిటో అని భయమే కదా. ఆడపిల్లని కన్న తండ్రికి ఉన్న బాధ అంతా ఇంత కాదు. మగపిల్లల్ని కన్నవాళ్ళకి ఒక బాధ, ఆడపిల్లల్ని కన్నవాళ్ళకి ఒక బాధ. మొత్తం మీద పిల్లల్ని కన్నవాళ్ళకి ఎప్పుడు ఏదో బాధ ఉంటూనే ఉంటుంది. మరి ఇదేం గొడవ, పిల్లలు లేకపోతే వాడికి ఇంకో బాధ, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు. ఉన్నవాడు లేడు నేడుస్తాడు, లేనివాడు లేని నేడుస్తాడు. మొత్తం మీద ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఏడవని వాడు ఎవడన్నా ఉన్నాడంటే నీలాంటి పుణ్యాత్ములు, నా లాంటి మహాత్ముడు. తక్కిన వాడంతా ఏదో తోడు ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, పాప ఈయనకి లోపల ఈ కూతురికి ఎవరు దొరుకుతారా అనుకున్నాడు. అగ్నిహోత్రుడు దేవలో మంచివాడు దొరుకుతాడు అనిపించింది కదా, అందుకని కిక్కురు మరొకడు కూర్చున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు వేటకని బయలుదేరిన దుర్దమ ప్రజాపతి మహావీరుడు స్వయంభూ మనువు యొక్క మునిమనువుడు వేటకని వెడుతూ వెడుతూ ఈ అడవికి వచ్చాట. వేటకి వెళ్ళేవాడికి కాసేపు తిరగ్గా దాహం వేసింది. జంతువుల్ని వేటాడడం, గుర్రం మీద అటు ఇటు తిరగడంతో అలసిపోయాడు. అలసిపోయి నేనికి దాహం వేసింది. మంచినీళ్ళ కోసం తెగవెతికాడు. ఆ చుట్టుపక్కలే అక్కడ మాట వరస కూడా ఒక్క సరస్సు కానీ, చెరువు కానీ, నది కానీ, నుయ్యి కానీ, దానికి నీటి కుంట కూడా కనిపించలేదు. ఓ నల్ల చెరువు అయినా కనపడితే పోయి ఏదో రకంగా నీళ్ళు వడగట్టుకు తెగేవాడు. నల్ల చెరువు లేదు, తెల్ల చెరువు లేదు, మా ఐదారు గొడవ. దాంతో తెల్లబోయి అటు ఇటు తిరిగట్ట ఆయన అదృష్టవశాత్తు రైవతక పర్వతం ప్రాంగణంలో ఒకనొక ఆశ్రమం కనబడింది. ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఆ సమయానికి మునీశ్వరుడు ఆశ్రమం పక్కనున్న యజ్ఞశాలలో ఉండి అగ్నిహోత్రుడికి ఆహుతులు ఇస్తున్నాడు, యజ్ఞం చేస్తున్నాడు. కాబట్టి ఆశ్రమం దగ్గరికి రాగానే లోపలికి తొంగి చూశాడు. అక్కడ ముని కనబడలేదు. ఆయన వెనకాతలో ఉన్న అగ్నిశాలలో ఉన్నాడుగా, అందుకని నేను మళ్ళీ లోపలికి చూశాడు. లోపల ఒక్క అమ్మాయి మాత్రం కనపడింది, పరమసుందరి రేవతి. ఆ రేవతిని చూడగానే ఈయన తెలియకుండానే, ప్రియా వచ్చితి మురుక్కిపోవ ఆ మునిపతికి నీవు నిజంబుగా చెప్పు మా ఆ విమలాత్ముడెట పోయేనని అడుగుటాను. ప్రియా దాహంతో ఇక్కడికి వచ్చాను, మంచినీళ్ళు తాగి మునికి నమస్కరించి వెడదామని వచ్చాను. ఇది ప్రముచ మహర్షి యొక్క ఆశ్రమం అని నాకు తెలుసు. ఆ ముని అడి ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నువ్వు ఆడపిల్లవు కనుక నేను మంచినీళ్ళు అడగడం ధర్మం కాదు, అందువల్ల మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ఋషి గురించి నాకు చెప్పు అన్నట్ట. ఆ ప్రియాని పిలిచాడో లేదో ఆ సమయంలో సరిగ్గా అగ్నిశాలలో అగ్నిహోత్రుడికి నెయ్యి వస్తున్నాడు ఆయన. ఆ నెయ్యి వేసేవాడు గరిటి పక్కన పెట్టి సురుక్కు సురువ పరుగు పరుగులు వచ్చేసాడు ఆయన. ఈ శబ్దం ఎప్పుడు వస్తే అప్పుడు నీ అల్లుడు వచ్చినట్టు చెప్పాడుగా అగ్ని. అందుకని అగ్నిహోత్రుడిని, ఇదిగో శబ్దం వచ్చింది, నువ్వు కాసేపు వెయిట్ చేయి, నీకు నెయ్యి కావాలంటే అన్నట్ట. నీ అల్లుడు వస్తాడని చెప్పినందుకు నన్ను పస్తు పెడతావటో అన్నాడు ఆయన. ఆగవయ్య అల్లుడి కంటే నువ్వు గిల్లుడు ఎక్కువ ఏంటి, కూర్చో అని ఆయన కూర్చోబెట్టి ఏది అగ్నిహోత్రుడు కూడా కాసేపు ఆగమని ఈయన పరుగు పరుగురు వచ్చాడు. వచ్చామన్నట్ట మహారాజా ఇందాక ఏమన్నావు అన్నాడు. అప్పుడు వెలిగిందండో ఈయనకి, నిజమే మహర్షి, ఇప్పుడు ఇందాక ఏమన్నావు అని నీవు అడిగినప్పుడు నేనేమన్నానో గుర్తుకొస్తోంది, కానీ నేను దుర్బుద్ధితో ఆ మాట అనలేదు. నేను దుష్టుండి కాదు, పొరపాటును కూడా పరస్త్రీలను అవమానించేవాడిని కాదు, అందులో పెళ్లి కాని యువతీమణుల్ని పీడించే కొంటివాడిని అసలు కాదు. మరి అదేంటో నా కర్మయోగం వల్ల హఠాత్తుగా నోటిబడి ఆ మాట వచ్చింది. ఇంతవరకు ఇన్నేళ్ళు నేను ఎప్పుడూ పరస్త్రీలని చాలా జాగ్రత్తగా వినయంగా సంబోధించాను, గౌరవించాను. అందులో ఋషికన్య ఆవిడ, నేను క్షత్రియుణ్ణి, ఆవిడ మునికన్య, మునికంజని ప్రియ అన్నాను. ఎంత పొరపాటు చేశాను, రాజన్నవాడు అధర్మం చేయకూడదు అనగానే నువ్వు అధర్మం ఎందుకు చేస్తావు, లోపలికిరా అల్లుడు అన్నట్టుపై ఆయన. అల్లుడు అని పిలవగానే నేను మళ్ళీ తెల్లబోయాడు, ఇది ఒక గిల్లుడైంది దీనికి. మళ్ళీ పిలవండి మహాత్మా అన్నాడు. అల్లుడు అంటున్నానయ్యా అన్నట్ట. నేను అల్లుడు ఏంటండి, మీరు చూస్తే బ్రహ్మఋషులు, నేను చూస్తే మహారాజుని అనగా ఆ తర్వాత చెబుతాను, ముందు లోపలికి రాని పిలిచి ఆసనమిచ్చి కూర్చోబెట్టి అతనికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఇప్పుడు చెబుతున్నా విను, నువ్వు కావాలని నా కూతుర్ని ప్రియా అని పిలవలేదు, ఇది భగవత్ సంకల్పం అనగానే నాకు ఇప్పటికీ అనుమానం అండి. నేనల్లుండనట్టులైతి నొక్కో అనుచు పలుకక అతడర్ఘ్యమంది కొన్నియే. మీరు ఇందాక అల్లుడు అన్నారు, ఎలా అల్లుండయ్యానో నాకు తెలియటం లేదు, అసలు నాకు పెళ్ళే కాలేదు. పెళ్ళి కానివాడు ఇతరులకు అల్లుడు ఎలా అవుతాడు, అందున ఒక ఋషీశ్వరుడు నన్ను అల్లుడని పిలవడం ఏమిటి అనగానే ఇవేం కాదు, ముందు అర్ఘ్యం పుచ్చుకో, పీఠం మీద కూర్చో, ఆ తర్వాత నేను చెప్పినట్టు చేయన్నట్ట. ఆయన రాజుగారు కిక్కురు మనకుండా మీరేం చెబితే అయితే చేస్తాను అని కూర్చున్నాడు. ఆయన ఇచ్చిన వస్తువులన్నీ సేకరించాడు. లోపలేమో ఆందోళన కలుగుతోంది, తొందరపడి ప్రియా అన్నానే అని ఒక బాధ, ప్రియ అన్నాను అని తప్పు చేశానేమో అని బాధపడుతున్న సమయంలో ఆ లోపల ఉన్న రేవతిని చూశాడు, ఆవిడ రూపం ఆకర్షిస్తోంది. మునికంజని ప్రేమించడం తప్పేమో అనిపిస్తుంది కానీ రూపమేమో ఆకర్షిస్తోంది. ఆకర్షణ వికర్షణ, ధర్మం అధర్మం, ప్రేమ దోమ, ఈ రెండింటికి మధ్యలో నలిగిపోయాడని. ఇవన్నిటికీ తగ్గట్టుగా ఈ ఋషీశ్వరుడు అల్లుడు అంటాడు. నిజంగా అంటున్నాడా అల్లుడు అనే శబ్దమునికి ఇంకేదైనా అర్థం ఉన్నదా? నిజంగా నన్ను అల్లుడు చేసుకుంటే అదృష్టవంతుండే కాదు, దాని వెనకాత లేదనే వ్యంగ్యం ఉంటే అది నాకు శిక్ష అవుతుందేమో. ఎంత ఆలోచనలో పడ్డాడు పాప ఆయన, ఒక్కొక్కప్పుడు బయట పడలేరు, బయట పడకుండా ఉండలేరు. ఎంతలో రాజుగారు ఇప్పుడు చెబుతున్నా విను, అగ్నిహోత్రుడు చాలా రోజుల క్రితం నాకు ప్రత్యక్షమయ్యాడు. నేను నా కుమార్తె ఈ రేవతిని చూపించి ఈమెకు తగిన వరుడు ఎవరు అని అడిగాను. అప్పుడు అగ్ని దుర్దముడనే ఒక మహారాజు వస్తాడు, ఆయన గుమ్మం దగ్గరకు వచ్చి నీ కుమార్తెని ప్రియా అని ముచ్చటగా ప్రేమగా పిలుస్తాడు. అలా పిలిచినవాడు నీకు అల్లుడు అవుతాడు, అతనికి నీ కూతురునిచ్చి పెళ్లి చేయని చెప్పాడు. అందుకే నువ్వు ప్రియా అని పిలవగానే నేను పరుగు పరుగును వచ్చి యజ్ఞమాపి మరీ నీతో పలకరించాను. యజ్ఞమాపి ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడడానికి గల కారణం ఇది అగ్ని మాట అనగా నేను తెల్లబోయి, ఓహో అగ్నిహోత్రుడు ముందే ఇచ్చాడన్నమాట సందేశం, అందుకే తెలియకుండానే నీ కుమార్తెను చూడగానే నా రోటి వెంబడి ప్రియా అనే పదం వచ్చింది. మహారాజులు ప్రియా అని పిలిస్తే మంచి పౌరుడా అని కూడా అర్థం. ఆ ఉద్దేశంతో నేనన్నాను, నువ్వేమో ప్రియా అంటే స్త్రీని ప్రేమతో ఒక భార్యని పిలిచినట్టుగా భావిస్తున్నావు, పోనీ నువ్వు చెప్పినట్టే నేను అల్లుడు అవుతాననుకో, కానీ చూస్తూ చూస్తూ నువ్వు బ్రహ్మర్షివు కదా, నేను రాజుని కదా, మరి నీ కుమార్తెని ఎలా ఇస్తావంటే వారి పిచ్చివాడా, ప్రేమకి కులమే పెట్టరా మతం పెట్టరా అవన్నీ పక్కన పెట్టు, రేవతీ నక్షత్రం యొక్క అనుగ్రహం వల్ల పుట్టిందిరా, ఈవిడ నా కన్న కూతురు కాదు పెంపుడు కూతురే, కాబట్టి నిశ్చింతగా నా కూతురిని తిరిగి పెళ్లి చేస్తాను, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. బాగా గాఢమైన అనురాగం కలిగినప్పుడు ఈ కులంతో సంబంధం ఉండదటండి, నిజంగా అనుబంధం కలిగితే అప్పుడు నో కులం నో మతం. ఆ రోజుల్లోనే చెప్పారు, పూర్వం కూడా మహారాజులు మరి పెళ్లి చేసుకోలేదు ఏమిటి, కాకపోతే కొంచెం ఔచిత్యం పాటించండి, ఇలా చెప్పామంటే మాకు భయం ఇక రేపటి వెచ్చలవిడి అవుతారని. దానికి ఒక పురాణంలో చెప్పడానికి వెనక ముందు ఆలోచించవలసి వస్తుందన్నమాట. గురువుగారు చెప్పారు ఇంకే పర్వాలేదు అంటాడు రేపటి నుంచి వీడు ఐసర మధ్య అంటాడు. కొన్ని కారణములు కొన్ని నిమిత్తములు పక్కన పెట్టాలి, అవి పక్కన పెడితే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్ట. నీవు నువచ్చి తిప్పుడు ధర నీవర ఇంకనుమానమేళ నీకు వనజాక్షి ప్రీతి మీరిచ్చితి చేకునుమన్న ప్రేమలజ్జావనతారుతుండై ధరాధిపుడోరకయుండే సమ్మదశ్రీ విలయన్ వివాహమనరింపమునీశ్వరుడుత్సహించిన. ఏదేమైనా నా మనస్సంకల్పం అగ్నిహోత్రుడి సంకల్పం నువ్వు మాకు అల్లుడు అవ్వాలని, నీ మనస్సు కూడా మాకు తెలిసింది. నువ్వు ఈ అమ్మాయిని చూసినప్పటి నుంచి మనస్సు పారేసుకున్నావు, పైకి తేలట్లేదు, రాజుగారు కదా రాజకీయం నీ మనసులో ఏముందో అంత తెలివి బయటపడతావా, మాయదారిది మన రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్ళండి బాబు, వాళ్ళ లోపల ఏముందో మనకి ఏం తెలియదు, ఎప్పుడు ఎవరితో కలుస్తారో ఎప్పుడు విడిపోతారో తెలియదు. నిన్నటిదాకా నువ్వు గొప్పవాడు నువ్వు గొప్పవాడు అంటారు, తేడా వస్తే తోసుంటా అంటే తోసుంటా అంటారు, ఈ ఇద్దరి మధ్యలో మనకి తంట పెంట. కాబట్టి రాజకీయం ఎంత గొప్పదంటే ఆ మనస్సులో ఏముందో మనకేం తెలియదు. పైకి అలా కొట్టుకుంటున్నారు, వీడు తిట్టుకుంటారు, చచ్చిపోతారు అనుకుంటాం. మనం అమాయకులం, పిచ్చాడు ప్రజలందరం కూడా. వాళ్ళంతా బాగానే ఉంటారు. మహారాజును నీ మనస్సులో ఉన్న ఊహ బయటపడకుండా చాలా జాగ్రత్తగా నటిస్తున్నావు. నువ్వు ఆమెను ఎంత ప్రేమించావో నీ మొహం చూస్తే తెలుస్తుంది, నీ శరీరానికి వణుకు వస్తుంది, ఆ వణుకును చూస్తే తెలుస్తుంది. ప్రేమ ఎక్కువైతే కొంచెం వణుకు వస్తుంటండి. కొత్తల్లో ప్రేమించిన కొత్తల్లో వణుకు, ఆ తర్వాత ఇంకో రకమైన వణుకు, ఏదో ఒక వణుకు వస్తుంది. అనగానే మహాత్మా ఇంకెంతకంటే కావాల్సిందే ఉంది, ఇంకా ఆలస్యం లేకుండా ఆమెను ఇచ్చి పెళ్లి చేయండి, వివాహం చేసుకుని నా రాజ్యానికి పోయి రాణిని చేస్తానన్నాడు. అప్పుడు రేవతి కంజ తండ్రి దగ్గరకు వచ్చింది. ఏమమ్మా నీ మనస్సులో ఏమైనా ఉందా అన్నాడు. ఈయన అప్పటిదాకా మాట్లాడకుండా అన్నీ చూస్తుంది ఆవిడ. ఇప్పుడు పెళ్లి చెయ్యవచ్చు అని రాజుగారు అనగానే, ఆమె రాగానే మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చి, ఈ రాజుగారు నిన్ను ప్రేమించాడు, నేను అతన్ని అల్లుండి చేసుకుందాం అనుకుంటున్నాను, సాక్షాత్తు అగ్నిహోత్రుడే నీవు అతని భార్య అవుతావని వరమిచ్చాడు, సందేశమిచ్చాడు, కాబట్టి ఇందరం మెచ్చుకున్నాం, ఈ వివాహం జరగాలని నిశ్చయించుకున్నాం. నీ ఉద్దేశం ఏమిటి? నాన్న అని నా దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరిస్తున్నావంటే నీ మనస్సులో ఏదైనా కోరిక ఉన్నదా, లేక ఏమైనా చెప్పాలనే ఒక ఊహ ఉన్నదా, ఈ రాజంటే నీకు ఇష్టమా లేదా అనేదని చెప్పి పెళ్ళికి ముందే ఈ వరుడు నాకు ఇష్టుడు లేక అనిష్టుడు అనే విషయం తెలుసుకోవాలి. ఇష్టుడైతే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను అనగానే, అంత అందగాడైన రాజుగారు అందులో చక్రవర్తి, ఆయన ఎవరన్నా కాదంటారు ఏమిటి నాన్న అందిట. అమ్మాయ సగం గొడవ వదిలింది, నీకు అతడు ఇష్టుడే, మరి నాన్నగారు ఎందుకు వచ్చావంటే మంచి ముహూర్తం చూడండి అందిట, అందుకు వచ్చాను. పెళ్ళి ఎప్పుడూ సుముహూర్తంలో జరగాలి. సుముహూర్తంలో వివాహం జరగకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. భార్యాభర్తలు కొట్టుకుంటారు, పిల్లలు పుడితే వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి సుముహూర్తంలో పెళ్లి చేయండి అది. దానికే అద్భుతమైన ముహూర్తం పెట్టి నీకోసం పెళ్లి చేస్తానంటే అదేం కుదరదు, నేనే ముహూర్తం పెట్టుకుంటానంది. ఏం ముహూర్తం? నాకు రేవతి నక్షత్రయుక్తమైనటువంటి లగ్నంలో పెళ్లి చేయండి. నాకు రేవతి నక్షత్రంలో పెళ్లి చెయ్యంటే ఈయన తెల్లబోయ్, అది కుదరదు తల్లోయ్. రేవతి నక్షత్రం ప్రస్తుతం ఆకాశంలో లేదు. పాపం చంద్రుడికి ఇప్పుడు 26 ఒక భార్య పోయింది. 27 నక్షత్రాలు చంద్రుడిని పెళ్లి చేసుకున్నారు. ఈ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని. ఆ దాన్నే పూర్వ ఫల్గుని పొబ్బ అంటారు, రెండోదాన్ని ఉత్తర అంటారు. హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వ భాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అనేటటువంటి ఇద్దరు 27 నక్షత్రములను చంద్రుడు వివాహం చేసుకున్నాడు. వీళ్ళంతా దక్షుడి కూతుళ్ళు. అందులో ఆఖరావిడ రేవతి. ఆ రేవతి నక్షత్రం ప్రస్తుతం అక్కడ లేదు, ఎక్కడో పడిపోయింది. అనగానే అదేమిటి, రేవతి నక్షత్రం లేకపోతే ఎలాగ నాన్నగారు? 27 నక్షత్రములు ఉండవలసిందే, చంద్రుడికి 27 భార్యలు ఉండాలి. నాకు రేవతి నక్షత్రంలో పెళ్లి చేస్తేనే నేను అంగీకరిస్తాను, రేవతి నక్షత్రంలో పెళ్లి చేయకపోతే నాకు పెళ్ళొద్దు, యావజ్జీవితం కన్యగా ఉంటానంది. కన్యగా ఉండి నా జీవితం ధన్యం చేసుకుంటాను, కానీ ఆ ముహూర్తం లేకపోతే ఒప్పుకోనదిట. ఈయన బుర్ర ఇలా పట్టుకుని, నా తల్లే గొప్ప చిక్కు తెచ్చిపెట్టేవి బాబు నువ్వు, ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియటం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆ నక్షత్రం ఆకాశంలో లేదు. ఋతవాక్కుడు అనే ఋషి శాపం పెట్టాడనగానే ఆవిడ తెల్లబోయి ఏం జరిగిందో నిజం చెప్పింది. ఋతవత్సం ఎమ్మి తీవ్ర శాపమున్నత నిమ్మేది నింగూలి రేవతి ఎట్లున్నది. అమ్మాయి, పూర్వం రేవతి నక్షత్రం చంద్రుడికి భార్యయే, దక్షుడి కూతురే, ఆకాశంలోనే ఉండేది. ఒకనొకప్పుడు ఋతవాక్ అని పేరు కలిగిన ఒక ఋషి తన భార్యాసమేతంగా ఇక్కడికి దగ్గరలోనే మకాం ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. ఆ దౌర్భాగ్యుడు రేవతీ నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు, ధనుర్లగ్నంలో పుట్టాడు. పుట్టిన దౌర్భాగ్యుడు పరమపాపిష్టివాడయ్యాడు, దుశ్శీలుడయ్యాడు, భార్య చావుకి మూలకారకుడయ్యాడు, వంశమంతా నాశనం చేశాడు. దాంతో తండ్రికి కోపం వచ్చింది. కారణమేమిటని గర్గుణ్ణి అడిగాడు. రేవతి నక్షత్రంలో పుట్టడం వల్లే వీడిలా దౌర్భాగ్యుడయ్యాడని తండ్రి చెప్పాడు. దాంతో ఆ ఋషికి కోపం వచ్చింది. ఓసి రేవతి కూలిపో అన్నాడు. రేవతి చొప్పనాతి భూమి మీద పడిపోనగానే ఆ రేవతి నక్షత్రం రాలిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఎంతో గోళం కింద మారి ఆ నక్షత్రం రైవత పర్వతం మీద ఉన్నది. అది పడాక దానికి ఆ పర్వతానికి రైవత పర్వతం అని పేరెట్టాను. అక్కడ ఇనపగుండులో ఉంది ప్రస్తుతం. అది కాంతి విహీనమైపోయింది. కాబట్టి ఇక రేవతి నక్షత్రం అనేది నువ్వు ఆకాశంలో చూడలేవు. ఇంకా బోల్డ్ ఉన్నాయి 26 నక్షత్రాలు. కోరుకో, మంచి నక్షత్రంలో నీకు పెళ్లి చేస్తాను అనగానే ఆవిడేముందో తెలుసా, రుతవన్ మునివరుడొక్కడ అతుల తపము చేసే కాని అక్కట మా తండ్రి తపము తక్కువయే అప్రతిమ గుణ ఏను బ్రహ్మ బంధుని సుతనే. అంటే ఈ భూమండలంలో రుతవాక్కొక్కడే తపస్సు చేసిన వాడు అనమాట, మిగతా వాళ్ళకి ఎవరికి తపస్శక్తి లేదనమాట. మా తండ్రి బ్రహ్మబంధుడు అంటే భ్రష్టుడు అనమాట. బ్రహ్మబంధుడు అంటే బ్రాహ్మణ భ్రష్టుడు అని అర్థం. మా తండ్రి భ్రష్టుడు, వాడు గొప్పవాడు అనమాట. మా తండ్రికి పెద్ద శక్తి లేదా, మా తండ్రి ఎందుకు పైకి మాలినవాడా, వాడు ఊ అంటే నక్షత్రం రాలిపోయిందా, ఆ మాత్రం నక్షత్రం మళ్ళీ పైకెత్తే శక్తి మా నాన్నకి లేదనమాట. అలాంటి తండ్రి దగ్గర పెరగడం కంటే చావడం మంచిదండి ఆవిడ రెచ్చగొట్టి అనగానే అని పళ్ళు బిగించి, ఏమనుకుంటున్నావు కూతురోయ్, మీ నాన్న మీ డాడీ అంత బోడి అనుకున్నావా? కాదు కాదు, మీ తండ్రి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. అతడు నక్షత్రం కోలగొడితే నేను మళ్ళీ యథాస్థానంలో పెడతాను అనగానే యథాస్థానంలో పెట్టి ఆ నక్షత్రంలో ఆ నాలుగో పాదంలో ఆ ధనుర్లగ్నంలో నాకు పెళ్లి చేస్తే నువ్వు తండ్రివి, లేదని రాజమండ్రి పోతాను అనగానే వెంటనే ఆయన టక్కులు లేచి, ఇదిగో ఈనాటి వరకు నేను యజ్ఞం చేశాను, ఆ యజ్ఞంలో ఉన్న నా శక్తి అంతా ధారపోస్తున్నాను. ఓ రేవతి, రాలిపోయిన ఇనపగుండులా ఉన్న నువ్వు పూర్వం కంటే ఎక్కువ తేజస్సుతో మహాగోళంగా మారిపోయి నక్షత్రంగా మారి ఆకాశంలో యథాస్థానానికి పో అని ఏం చేసేట, తన కమండల జలం అలా జల్లేట. జల్లగానే ఈ నీళ్లు వీళ్ళ ఇనపగుండు మీద పడింది. ఆ ఇనపగుండు అందరూ చూస్తూ ఉండగా కోటి సూర్యుల కాంతితో దగ 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 వెలిగిపోతూ రివ్వున పైకెళ్ళిపోయింది. చంద్రుడి పక్కన చేరింది. చంద్రుడు ఆప్యాయంగా రేవతి అని దగ్గరికి తీసుకున్నాడు. మళ్ళీ రేవతి నక్షత్రం యథాస్థానానికి వెళ్ళిపోయింది. అసలు ఎటువంటి వాళ్ళు ఉన్నారో చూడండి, ఆలోచించండి. నక్షత్రాలని కోల్చగలరు, నక్షత్రాలు యథాస్థానంలో పెట్టగలరు. మనం గట్టిగా ఓ బిల్డింగ్ కట్టలేకపోతున్నాం, కట్టిన బిల్డింగ్ కోల్చలేకపోతున్నాం. ఎన్నాళ్ళైనా మనకి బిల్డింగులు రావు, మనకి ఓ ప్రత్యేకమైన పట్టణమే రాదు. ఇది ఒక కర్మ మనం ఇంత మన తపశ్శక్తులు ఎలా ఉన్నాయి. అలాంటి ఋషీశ్వరుడు ఒకడు ఉంటే 5 నిమిషాల్లో మాయావాదాలలాగా టపటపడ బిల్డింగులు వచ్చేవు. ఆ మహాత్ముడు అపూర్వ శక్తితో రేవతిని పైన పెట్టగానే రేవతి మెరుస్తూ ఉండగానే, రేవతి నక్షత్రపు కాంతి నుంచి పుట్టిన పిల్ల కదా, అందుకని ఇంత గొడవ చేసింది. ఈవిడ రేవతి అంశతో పుట్టిందిగా మరి, అందుకే ఆ నక్షత్రం పైకి ఎక్కిదాకా వెళ్ళి చేసుకోలేదు. ఇప్పుడు ఆ రేవతి నక్షత్రం పైకి ఎక్కింది, కాంతితో వెలిగింది, చంద్రుడి పక్కన చేరింది, ఇప్పుడు నాకు పెళ్లి చేయండి ఆవిడ. ఆయన చిరునవ్వు నవ్వి ఈ విధంగా రేవతిని ప్రతిష్ఠించిన తర్వాత ఆ రేవతి 4వ పాదంలోనే ఆవిడ కోరిన ధనుర్లగ్నంలోనే తన కుమార్తెని దుర్దముడికిచ్చి అపూర్వ రీతిలో వివాహం చేశాడు. ఆ చుట్టుపక్కల మునీశ్వరులు వచ్చారు, రాజుగారి బంధువులు వచ్చారు, భటులు వచ్చారు, సామంతులు వచ్చారు, హితులు వచ్చారు, పురోహితులు వచ్చారు, సన్మతులు వచ్చారు, గతి తప్పకుండా వివాహం చేశారు. చాలా బాగా జరిగింది పెళ్ళి. ఒకరోజు పెళ్లి కాదు, 5 రోజులు జరిగింది వివాహం. ఆ రోజుల్లో పెళ్ళి అయిన తర్వాత అల్లుడిని పిలిపించాడు. అల్లుడు, నా కూతురంటే ఎంత ప్రేమో నీకు తెలిసింది కదా, ఆ కూతురు కోసం యజ్ఞములో చివర ఆహుతులు ఇస్తున్న నేను అగ్నిని కాసేపు ఆపి నీ దగ్గరకు వచ్చా, అగ్నిహోత్రమును కూడా ఆపాను నీకోసం. దాన్ని బట్టి ఆలోచించు, ఎక్కడ నువ్వు ఆలస్యమైతే దూరం వెళ్ళిపోతావో నా కూతురికి భర్త లభించడోనని అగ్నిని కాసేపు ఆపి ఆ తర్వాత పూర్ణాహుతి పూర్తి చేశాను. ఆ నా కూతురు ఫలానా ముహూర్తం కావాలంటే ఆ ముహూర్తం కోసం నక్షత్రం తిరిగి ఆకాశానికి ఎక్కించాను. రుతవాక్కనే ఋషీశ్వరుడి కఠోర తపస్సుతో కూలిపోయిన నక్షత్రాన్ని నా తదేక దీక్షతో, తపశ్శక్తితో, యజ్ఞనిష్టతో యథాస్థానంలో ప్రవేశపెట్టాను. ఇన్ని చేయడానికి గల కారణం ఈ కూతురు మీద ఉన్న ప్రేమ. కన్న కూతురు కంటే పెంచిన కూతురు మీద మమకారం ఎక్కువ నాకు. ఈమెను జాగ్రత్తగా చూసుకో. ఇంక నువ్వు అల్లుడివి నాకు, నీకు వేరే కట్నాలు నేను ఎలాగో ఇవ్వలేను, నువ్వు మహారాజువి అయినా నీకేం కావాలో కోరుకో, అలా కోరుకున్న ఒకనొక వరం ఇస్తాను, కోరుకుంటే ఏదైనా చేస్తాను నేను అన్నట్టే. అంత సామర్థ్యం ఉన్నవాడు, నువ్వు కోరుకుంటే ఏదైనా చేస్తానన్నాడు ఆయన. కూతురు కోరుకుంటే నక్షత్రం పైకి పెట్టిన వాడికి సామాన్యమైన వరాలు ఇవ్వడం పెద్ద కష్టమా? అందుకే నీకేం కావాలని అడిగితే, పెళ్ళయిన తర్వాత ఎవరైనా ఏం కోరుకుంటారండి, నాకు ఒక సత్పుత్రుణ్ణి ప్రసాదించు. వాడు ఎటువంటి వాడై ఉండాలి? మన్వంతరాధిపతియును అన్వయ దీపకుడు, భుజబలాధికుడును, తేజోన్వితుడును, గాంభీర్యోధన్వంతుడునైన తనయునిమ్మనగా. ఒక మన్వంతరమునకు అధిపతి అంటే ఒక మనువు కావాలి నాకు. నాకు ఒక కుమారుడు కావాలి, వాడు మనువు అవ్వాలి. ఇప్పటికే నలుగురు మనువులు ఉన్నారు, వాడు ఐదవ మనువు అవ్వాలి. నా వంశమునకు కీర్తి తెచ్చిపెట్టాలి, పరాక్రమవంతుడవ్వాలి, శత్రువుని చీల్చి చెండాడేవాడై ఉండాలి, అతడు పిలిస్తే బ్రహ్మాది దేవతలు పలకాలి, మహాకాంతి స్వరూపుడై ఉండాలి, గంభీరుడై ఉండాలి, అపవిత్రత లేనివాడై ఉండాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడై ఉండాలి, ఎన్ని యుగములైన అతడి కీర్తి అందరూ కూడా చాటాలి. అతడి అల్లుడు సాక్షాత్తు విష్ణువంశంతో జన్మించిన వాడై ఉండాలి. మళ్ళీ అదొకటి, నా కొడుకు పుట్టాలి, కొడుక్కి అల్లుడు రావాలి, ఆ అల్లుడు విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టినవాడు అయి ఉండాలి. అటువంటి కుమారుణ్ణి ప్రసాదించు, ఆ కుమారుణ్ణి ఏ యుగంలో అయినా అందరూ తలుచుకోవాలి. అతడి గురించి వత్తిపర్తి పద్మాకర్ గారు కూడా మార్కండేయ పురాణంలో పురాణంగా చెప్పి తాను తరించి ప్రజలు తరింపజేయాలి అని మునివీరుడు వింటూ ఉండగా కోరగానే, తథాస్తు నీ కోరినట్టు జరుగుగాక, ధర్మముతో నిండినవాడు, పరాక్రమవంతుడు, శుభమైన లక్షణములు కలిగినవాడు, కీర్తి పొందేవాడు, అపవిత్రత లేనివాడు, బ్రహ్మతో ముఖాముఖి మాట్లాడే శక్తి కలిగినవాడు, లోకాన్ని పరిపాలించేవాడు, కొడుకు పుడతాడన్నట్ట. ఆ తర్వాత ఈయన తన భార్యను వెంట పెట్టుకుని దుర్దమ ప్రజాపతి, దుర్దముడనే ఆ మహారాజు, ఈ రేవతితో కలిసి తన నగరానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం హాయిగా సుఖంగా కాలక్షేపం చేశారు. ఒక శుభముహూర్తంలో ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. వనిత తనూజుగంచే బలవంతు ప్రశాంతు యశోలతాంత భాజన హరిదంతు దాంతు భుజ శౌర్య సమావృత జైత్రకాంతు. రేవతి శుభముహూర్తంలో, మళ్ళీ రేవతి నక్షత్రంలో ఒక కుమారుణ్ణి కన్నది. ఈవిడ రేవతి అంశ, పైనున్నది రేవతి నక్షత్రం. ఇప్పుడు పుట్టినవాడు రేవతి నక్షత్రంలో పుట్టాడు. రేవతి నక్షత్రంలో పుట్టినంత మాత్రం చేతనే అందరూ పాపాత్ములు కారు. ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది పుడతారు. పుట్టేవాళ్ళలో కొంతమంది పూర్వ జన్మ పాపం వల్ల పాపాత్ములు అవుతారు సుమా అని చెప్పడానికి ఆ నక్షత్రంలో కొడుకుని కన్నది. ఒకసారి ఆలోచించండి, మీరు ఉన్న నక్షత్రాలు 27, ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు, అంటే 27 x 4 108 పాదాలు ఉంటాయి మొత్తం. ఈ 108 పాదాల్లో ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. మేషం మొదలుకొని మీనం వరకు మొత్తం 12 రాశులు. 12 రాశుల్లో ఈ 27 నక్షత్రములు, 108 పాదాలు, 99 పాదాల చొప్పున విభజింపబడతాయి. అందుకే నక్షత్రములు 27, పాదములు 108, రాశులు 12, ఒక్కో రాశిలో 9 పాదాల చొప్పున 1200 మళ్ళీ 108 అన్నమాట. కాబట్టి ఎవడు పుట్టిన అందులో పుట్టవలసిందే. ఒకే నక్షత్రంలో బోల్డ్ మంది పుడతారు. రోహిణి నక్షత్రంలో కృష్ణుడు పుట్టాడు, యోగమాయ పుట్టింది. నిన్నగాక మొన్న ఇంకొక ఆయన పుట్టాడు, కానీ ఈయన 3వ ఏడకి చచ్చిపోయాడు. యోగమాయ పుట్టి పుట్టగానే శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పైకి అమ్మవారిగా మారిపోయింది. కృష్ణుడు 128 బతికాడు. ఒకే అనురాధ నక్షత్రంలో పుట్టినవాడు ఒకడు ఉన్నాడు, ఒకడు దొంగ అయ్యాడు, ఒకడు పౌరాణికుడు అయ్యాడు. ఏం చెబుతాం, ఒకే నక్షత్రం పుట్టినవాడు ఏ నక్షత్రంలో ఎవడు పుడతాడు, ఏ లగ్నంలో ఎవడు పుడతాడు చెప్పలేదు. అదే క్షణంలో కవల పిల్లలు ఇద్దరు పుట్టినా కూడా ఎవడి యోగం వాడిది, ఎవడి తెలివి వాడిది. కాబట్టి ఈ జన్మ కేవలం నక్షత్రం వల్లే కాక కొంతవరకు ఆత్మకర్మ నిర్మితం. తాను చేసుకున్న కర్మల వల్ల జీవికి జన్మలు వస్తున్నాయి, కర్మల వల్లే సుఖం వస్తుంది. కర్మమే మానవుడికి అన్ని రకాలైనటువంటి సంతోషాలు దుఃఖాలు ఇస్తుంది. కర్మమే జీవికి మూలం, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప. ఈ జీవికి మూలం కర్మ. మళ్ళీ వీడు చేసుకున్న పనుల వల్లే సుఖం దుఃఖం వస్తాయి. కర్మధుడైన మానవుడు కర్మలని తొలగించుకోవడం మాని సత్కర్మాచరణలు చెయ్యడం మాని ఇతరులను తిడతాడేమిటి, అది వ్యర్థము సుమా అని లోకానికి చెప్పడానికి మళ్ళీ రేవతి నక్షత్రంలో ఆమె కుమారుణ్ణి కన్నది. అతడు బలవంతుడు, ప్రశాంతమైన మనస్సు కలిగినవాడు, తొట్టుపాటు ఉండదు, కంగారు ఉండదు, కీర్తి పొందినవాడు. ఆయన కీర్తి ఆ రోజుల్లో 4 దిక్కుల్లో వ్యాపించింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన అందరూ పొగిడేవారు. ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, పరాక్రమం కలిగినవాడు. అతనికి రైవతుడు అని పేరెట్టారు. రేవతి యొక్క పుత్రుడు గనక రైవతుడు అన్నారు. ఈ రైవతుడు అనేవాడు మనువులలో 5వ మనువు అయ్యాడు. ఈ మనువు కాలంలో సుమేధస్సులు అని పేరు కలిగిన వాళ్ళు దేవతలయ్యారు. ఆ తర్వాత ఇంద్రుడు అయ్యినటువంటి వాడి పేరు విభుడు. విభుడు అని పేరు కలిగినటువంటి వాడు ఇంద్రుడయ్యాడు. ఇతనికే మరో పేరు యజ్ఞుడని కూడా. విష్ణుమూర్తి తన అంశతో యజ్ఞుడు, విభుడు అని పేరు పొంది ఇంద్రుడయ్యాడు. ఆ కాలంలో హిరణ్యరోముడు, వేదశ్రీ, వర్ధబాహుడు, వేదబాహుడు, సుధాముడు, పర్జన్యుడు, వశిష్ఠుడు, వీళ్ళు సప్త ఋషులు. ఆ కాలంలో వీళ్ళు సప్త ఋషులు అన్నమాట. ఆ కాలంలో ఈయనకి వరుసగా 10 మంది కొడుకులు పుట్టారు. ఎవరికి? ఈ రైవత మనువు కూడా తండ్రి యొక్క అనుగ్రహం పొందాడు, తల్లి యొక్క అనుగ్రహం పొందాడు, వారిని వైకుంఠానికి పంపాడు, తర్వాత ప్రభు అయ్యాడు, మనువు అయ్యాడు, ఏకంగా అందరిని అదుపులో పెట్టాడు, ఆయన వివాహం చేసుకున్నాడు, 10 మంది కొడుకులు పుట్టారు. ఈ 10 మంది కొడుకులు పుట్టిన తర్వాత ఆయనకు ఒక కూతురు కూడా పుట్టింది. ఆ కూతురికి మళ్ళీ తన తల్లి పేరు పెట్టాడు. తల్లి పేరు రేవతి కదా, ఈ రైవతుడు. అందువల్ల కూతురికి మళ్ళీ తల్లిని తలుచుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ కూతురికి ఆ పేరు పెట్టాడు. చాలామంది ఇళ్ళలో ఏం చేస్తారంటే, అమ్మ అంటే ప్రేమ అనుకోండి, మా అమ్మ పోయింది కదా, ఎలాగో వెళ్ళిపోయింది కదా, ఆవిడ పేరు తలుచుకున్నట్టు ఉంటుందని కూతురికి ఆ పేరు పెట్టుకుంటారట. కానీ అలా పేరు పెట్టుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి పెట్టాలి. మా బామ్మగారు పొరపాట్లు కూడా నా పేరు ఎవరికి మనవలకు కానీ మనవడాళ్ళకి కానీ పెట్టద్దు అందట మా నాన్నగారితో. ఎందుకని? ఎప్పుడో కోపం వచ్చి తెగ తిడతారు, నా పేరు పెట్టి తిడతారు. ఎందుకు వచ్చింది? ఏమే దిక్కుమాల లక్ష్మి అన్నారనుకో, నన్ను తిట్టినట్టు అవుతుంది. ఎందుకు వచ్చిందిరా, నా పేరు తలుచుకోకపోయినా పర్వాలేదు అందుట ఆవిడ. ఇప్పుడు బామ్మగారి పేరు మనవరాలకు పెట్టారండి, ఈ తండ్రికి ఎప్పుడో కోపం వచ్చింది, అందుకు నా కూతురు నా పేరు పెట్టి తిడితే ఇప్పుడు వాళ్ళ అమ్మ వింటూ ఉంటే ఆవిడ తిట్టినట్టు అవుతుందన్నమాట. ఒక ఆయనకి నిజంగానే వాళ్ళ నాన్న అంటే ఒళ్ళుమంట, అందుకని వాళ్ళ నాన్న పేరు తన కొడుకు పెట్టి రోజు వీడిని తెగదిట్టేవాడు, తెగదిట్టేసేవాడు అనమాట. ఒరే అని మొదలు పెట్టి తిడితే, ఒరే నువ్వు తిట్టేది నీ కొడుకునా నన్నురే అన్నట్ట. అయ్యో నాన్నగారు మీరు పూజ్యులండి, దేవతలాంటి వారండి, తండ్రిని తిడతాంటండి, తండ్రిని కాదండి మీరు ఉత్తములండి, ఒరే అని మళ్ళీ వీడు తిట్టడం. తండ్రికి అన్నం పెడుతున్నట్టునట్టిస్తూ ఆ తండ్రి వంకతోటి వీడు తిట్టి, ఈ విధంగా తండ్రి మీద పగ తీర్చుకున్న కొడుకు నేను చూశాను, అందుకు చెబుతాను. కాబట్టి కొంతమందికి విసిగెత్తి, ఎందుకు వచ్చిందిరా బాబు, ఇక మా పేర్లు పెట్టకండి రా బాబు, మేము ఎలాగో హరిమన్నాక మళ్ళీ మా పేర్లు పెట్టి మా పేర్లు వాళ్ళు తిడుతూ ఉంటే మేము తట్టుకోలేము అనేవారట. అలా తిట్టనటువంటి మహాత్ములు ఉంటారు. అందుకనే రైవతుడు తన తల్లిని ఎంతో గౌరవిస్తాడు కనుక తన తల్లి పేరే కూతురికి రేవతి అని పేరు పెట్టాడు. ఇక్కడ ప్రముఖుడిచ్చిన వరం ఒకటిగా, ఆ వరప్రభావం అంత తెలియకపోతుందా. ఈయన కొడుకులకి పెళ్లి చేశాడు, కూతురు పెరిగిన తర్వాత ఎంత ఉత్తమురాలైన కూతురికి తగిన వరుడెవడా అనుకున్నాడు. అనుకుని వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు? జ్యోతిష్శాస్త్రం చదువుకున్న వాళ్ళందరి దగ్గరికి వెళితే తలకోడు తలకోడు చెప్తాడు. ఏ జ్యోతిష్కుడు ఒకటి చెప్పింది ఇంకోటి ఒప్పుకోడు, వీడు పెట్టిన ముహూర్తం వాడు ఒప్పుకోడు, వాడు ముహూర్తం వీడు ఒప్పుకోడు, చచ్చా తప్పు ముహూర్తం అంటాడు. ఈ పిల్లకి పెళ్ళి అవ్వదంటాడు ఒకడు, అవుతుందంటాడు ఒకడు, నేను చెప్పాను ఈ అమ్మాయి కోటీశ్వరుడు అంటాడు ఒకడు, కాదు తృప్తి భికారీశ్వరుడు అంటాడు ఒకడు. ఎందుకు వచ్చింది ఈ గొడవ? సాక్షాత్తు ఆ జ్యోతిష్కులకే మూల జ్యోతిష్కుడైన బ్రహ్మ దగ్గరికి పట్టుకుపోదామని ఈ కూతుర్ని పుచ్చుకుని యోగశక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళగలిగాడు? యోగశక్తి. ఆ యోగశక్తి ఎలా వచ్చింది? ఇతనికి ప్రముచుడిచ్చిన వరం మనం అది మర్చిపోకూడదు. ఈ దుర్దముడు రేవతిని పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాలి, వాడు బ్రహ్మలోకానికి కూడా వెళ్ళి బ్రహ్మతో మాట్లాడేవాడు అయ్యి ఉండాలని కోరాడు కదా, ఆ వరం ఆయన ఇచ్చాడు కదా. అందువల్ల తాతగారు ఆ మహాత్ముడు ప్రముచుడిచ్చిన వరం వల్ల ఈతడు కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాటంగా. ఇంత చేసి నా కూతురికి వరుడెవరు, మంచి సంబంధం వస్తుందా లేదా ఆయన అడగడానికి బ్రహ్మలోకానికి వెళ్ళగలిగాడంటే ఆయన ఓరి బాబు ఎటువంటి వాడు, ఆయన యోగశక్తి ఎటువంటిది. ఈ విధంగా యోగశక్తితో అక్కడికి వెళ్ళే సమయానికి బ్రహ్మదేవుడు చాలా స్వల్పకాలం లిప్తకాలం కళ్ళు మూసుకుని జపంలో ఉన్నాడు. ఆ లిప్తకాలం ఆయన జపం అయ్యేదాకా వీళ్ళు ఎదురుగుండా నిలబడ్డారు. ఆ కొంచెం కాలం అయిన తర్వాత ఆయన కళ్ళు విప్పాడు. ఏనాయనా ఎందుకు వచ్చావన్నట్ట, నా కూతురిది రేవతి, ఇదంటే నాకు చాలా ఇష్టం, సామాన్యుడికిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు, ఈమెకు మంచి వరుణ్ణి ఇవ్వాలి, అతడు కారణజన్ముడై ఉండాలి, మహాత్ముడై ఉండాలి, అతడికి ఈమెనిచ్చి పెళ్లి చేయటం వల్ల నేను తరించాలి, నా కీర్తి లోకమంతా వ్యాపించాలి, అటువంటి అల్లుడు ఎవరు అని అడిగితే, నాయన నువ్వు ఇక్కడ చాలాసేపు ఉన్నావు నీకు తెలియటంలా, భూలోక కాలమానం చాలా వెళ్ళిపోయింది, నేను కళ్ళు మూసుకున్నానుగా, కళ్ళు మూసుకునే కాలంలో నీ రైవత మరుగు కాలం వెళ్ళిపోయింది, మొత్తం మీ వాళ్ళంతా పోయారు, ఇప్పుడు అసలు ఎవరూ లేరు, ప్రళయం వచ్చింది, ఇంకో మనువు వెళ్ళిపోయాడు, ఇప్పుడు 7వ మనువు కాలం వర్తిల్లుతోంది, 7వ మనువు పుట్టాడు, నువ్వు మళ్ళీ కిందకి వెళ్ళేలోపు 7వ మనువు కాలంలో కూడా కృతయుగం త్రేతాయుగం వెళ్ళిపోయి ద్వాపరయుగం వస్తుంది. ఆ ద్వాపరయుగం చివరి పాదం దాకా ఎదురుచూడు. ద్వాపరయుగం చివరి పాదంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిర్భవిస్తాడు. మధురా నగరంలో దేవకీ వసుదేవులకి ఆయన 8వ కొడుకుగా పుడతాడు, 7వ కొడుకుగా రోహిణీపుత్రుడిగా బలరాముడు పుడతాడు. ఆ బలరాముడు విష్ణువు యొక్క అంశ, సాక్షాత్తు ఆదిశేషుడు. ఆయన ఒక్కడే ఇన్ని యుగముల పాటు ఎదురు చూస్తున్న నీ కూతుర్ని భరించగలరు, ఇంకెవ్వరూ భరించలేరు. నీ కూతురు రేవతిని పెట్టుకెళ్ళి బలరాముడికి ఇచ్చి పెళ్లి చేయన్నట్ట. ఈయన తెల్లబోయి, నేను ఇక్కడున్న ఈ కాసేపట్లో మొత్తం పోయారా అన్నాడు ఆయన. అనగానే మరి ఏం చేస్తాను ఆయన, ఎన్ని పురాణాలు అయిపోయాయి అనుకుంటున్నావు భూలోకంలో? 40 రోజులు పురాణాలు కొన్ని కోట్ల పురాణాలు వెళ్ళిపోయాయి, మరి ఆ పురాణాలన్నీ యూట్యూబ్లో వినిపో అనగానే ఆయన మళ్ళీ భూలోకానికి వచ్చేసాడు. ఆయన వచ్చే సమయానికి వైవస్వత మరువు కాలం ప్రారంభమయ్యింది. క్రమంగా కృతయుగం, త్రేతాయుగం వెళ్ళి ద్వాపరయుగం వచ్చేదాకా ఇప్పుడు ఆయన గుర్తుపెట్టేవాళ్ళు ఒక్కళ్ళు లేరు పాపం. ఎందుకంటే ఆయన కాలం తర్వాత ఎన్నో యుగాలు గడిచిపోయాయి కదా, ప్రళయాలు వచ్చాయి, దాంతో భూమి ఎన్నోసార్లు మునిగిపోయింది, మళ్ళీ పైకి వచ్చింది, మునిగిపోయింది పైకి వచ్చింది. అసలు పాపం ఆయన వంశస్థులు లేరు, ఆయన బిల్డింగులు లేవు, ఆయన రిజిస్ట్రేషన్లు లేవు, అన్నీ పోయాయి. ప్రళయకాలంలో మన రిజిస్ట్రేషన్లు ఏమి ఉండవసమండి? నాది అరండల్పేట పట్టాభిపురం సంపత్ నగరు, ఏ సంపత్ నగరం ఉండదు, అక్కడ ఉన్న సంపదలన్నీ పైకి పోతాయి, మనకు మిగిలిందల్లో పుణ్యపాప సంపదలే మిగులుతాయి. కాబట్టి ప్రళయకాలంలో మనం ఎన్ని సంపదలు సంపాదించినా ఏం మిగలం అన్నమాట. అప్పుడు మిగిలే సంపద కేవలం మనం ఆర్జించిన పుణ్య సంపద లేక పాప సంపద. ఆ పుణ్య సంపత్తు ఆయన ఏం గుర్తుపట్టని చోటుకు వచ్చాట. ఈ రేవతుడు పరిపాలించిన నగరం పేరు ఏమిటో తెలిసిన కుశస్థలీపురం. పూర్వం ఇప్పుడు ద్వారక అంటున్నాం కదా, అక్కడ ఆ సముద్రంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకున్నాడు ఆయన పాపం కుశస్థలి అనే పేరుతో. దర్భలు అక్కడ పరిచి దర్భల వల్ల పవిత్రమైన స్థలమునకు కుశస్థలము అని పేరు పెట్టి నగర నిర్మాణం చేశాడు. అదంతా సముద్రంలో కొట్టుకుపోయింది. ఇప్పుడు అక్కడికి వచ్చి చూస్తే ఆ స్థానంలో మళ్ళీ కృష్ణుడు పాత శిథిలాలన్నీ తొలగించి కొత్త నగర నిర్మాణం చేయించాడు. అదే ద్వారకా నగరం. అంటే ఒకప్పుడు ఈ రేవత మహారాజుది స్థలం మిగిలింది, మళ్ళీ పైకి వచ్చింది సముద్రంలోంచి, బిల్డింగులు లేవు, పాతవి అక్కడక్కడ ఇంకా శిథిలాలు ఉన్నాయట. కొన్ని శిథిలాలు అట్టే పెట్టి మిగతా వాటిని చదును చేయించి అపూర్వముగా విశ్వకర్మ ద్వారా ద్వారకా నగర నిర్మాణం చేయించాడు కృష్ణుడు. కృష్ణుడు బలరాముడు వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న రేవతుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ముందు కృష్ణుడికి నమస్కరించాడు. ప్రభువుని ఆశీర్వచనం కావాలి, దేవదేవ పరంధామ నన్ను రక్షించనగానే ఆయన చిరునవ్వు నవ్వుతూ, వచ్చిన పని నాకు తెలుసు కానీ ఆ పని నేను చేయకూడదు, మా అమ్మ నాన్న మా మహారాజు ఉగ్రసేనుడు, కంసుని తండ్రి ఉగ్రసేనుడే రాజు వీళ్ళందరికీ, అందుకని ఉగ్రసేన మహారాజుని మా తల్లిదండ్రుల్ని సేవించి వాళ్ళ ఆశీస్సులు పొంది అంగీకారం పొంది అప్పుడు మా బలరాముడిని నువ్వు అల్లుడిని చేసుకున్నట్ట. అప్పుడు ఆయన ముందు ఉగ్రసేన మహారాజుకి నమస్కరించి దేవకీ వసుదేవుల్ని పూజించి, ఈమె నా కూతురు రేవతి, నేను ఎప్పుడో 5వ మనువుని, అనగానే నువ్వు రేవత మనువు అన్నట్టు వాళ్ళు తెల్లబోయి, పేరు తెలుసుకొని చూడలేదు ఆయన్ని, ఏదో అప్పుడప్పుడు టీవీలో చూసిన వాడు మీ ఎదురుగుండా వస్తే ఎలా తెల్లబోతారో అలాగే పాప ఆయన ఇప్పుడు చూసి వాడు తెల్లబోయారు. అప్పుడు ఆయన, నిజమేనండి బ్రహ్మగారు పంపారు నన్ను, ఈ నా కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాను, ఆయన నాకు అల్లుని చేయండి అంటే వాళ్ళు సంతోషంగా అంగీకరించారు. ఆ వన జగరు పంపున రైవతుడను రాజు తెచ్చి రామునకి చెన్ రేవతి అని ఎడుకన్యను భూవ రంగును వింటి కాది బుద్ధి తెలియన్ అంటాడు పోతన. ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆశీర్వచనంతో రైవత మహారాజు తన కుమార్తె రేవతిని బలరాముడికిచ్చి పెళ్లి చేశాడు. అపూర్వ రీతిలో ఆ కళ్యాణం సాగింది. ఈ విధంగా సాక్షాత్తు విష్ణుమూర్తి వంశతో పుట్టిన బలరాముడు అల్లుడయ్యాడు, బ్రహ్మతో మాట్లాడాడు, యుగయుగాలు ప్రళయాలు అయిపోయినా సరే బ్రతికాడు, కూతుర్ని సాక్షాత్తు బలరాముడికిచ్చి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి ఆ తర్వాత నీళ్ళు నెత్తి మీద తల్లుకోవడం వల్ల బ్రహ్మలోకంలో శాశ్వత నివాసం వచ్చింది ఆయనకి. ఇప్పుడు కూడా బ్రహ్మలోకంలో ఉన్నాడు రేవత మహారాజు అంటే అక్కడ ఉండి మనల్ని చూస్తూ ఉంటాడు. ఈ కథ అంతా విని ఆనందపడిపోతాడు, ఆహా నా కథ చెప్పారని. ఆ విధంగా రేవత మహారాజు 5వ మనువుగా సాగించాడు. ఇక్కడ ఒక చిన్న తమాషా కూడా జరిగింది. రేవతీదేవేమో పొడుగ్గా ఉండేదట, ఎందుకంటే ఆవిడ ఎప్పటిదో కృతయుగం ఉంది కదా, ఈయన ద్వాపరయుగం వాడు, ఆవిడ కొంచెం పొడుగు, బలరాముడు పొట్టి. పొట్టి భర్తకి పొడుగు భార్య వస్తే కొన్ని ఇబ్బందులు, తాళి కట్టేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఆయనకి. అందుకని బలరాముడికి ఒళ్ళు మండింది, ఆవిడ మెడ దొరకట్లేదని వెంటనే నాగలు అలా మెడలో వేసి పటుక్కుని లాగి అని నాగలతో లాగి మరి మెడలో తాళి కట్టేట. మీరు మాత్రం పొడుగు భార్య మెడలో అలా నాగలి వేసి లాగితే ఆవిడ ఉండదు కష్టం, అందువల్ల మెడ వెణుకుతుందండి బాబు. ఆయన మహానుభావుడు, ఆవిడ కారణ జన్మురాలు, వాళ్ళు సరదా కోసం అలా లేలా ఆడారు. ఆ తర్వాత ఆవిడకి తాళి కట్టి ఆవిడ తన భార్య చేసుకున్నాడు. పరమ పూజ్యురాలు రేవతంటే సాక్షాత్తు రైవతుడి కూతురు, కర్మగాలి మాయాబజార్లో ఆవిడ కొంచెం విలంబం చేశారు.
అవి కల్పిత కథలు. అవి పక్కన పెడితే ఆ దంపతులు ఇద్దరికీ మనం భక్తితో నమస్కారం చేసుకుందాం. వాళ్ళు ఆదిశేషుడు, ఆదిశేషుడి పత్ని కదటండి మరి వాళ్ళు. వాళ్ళ అనుగ్రహం మన మీద ఉండుగాక. ఇది రైవతమును చరిత్ర. ఈ చరిత్ర శ్రద్ధతో ఉన్నటువంటి వాళ్ళకి గ్రహదోషాలు పోతాయి, అపశకునముల బాధలు పోతాయి, జాతకములు బాగుంటాయి. రేపు చచ్చిపోతాడు అనుకున్నవాడు కూడా ఇంకో 10 సంవత్సరాలు ఆయువు పెంచుకుంటాడు. అటువంటి పవిత్ర గాథ ఇది.